ఇద్దరు దొంగ వెండి ఉంటాయే ఆ దొంగ బంగారపు రంగులో వెలిగేవి, 10 మంది ఎదురుగుండానేమో ఇంత కలశం ఇచ్చినట్టు ఇవ్వడం నటించడం, ఆ తర్వాత అది ఇంటికి వెళ్ళాక ఎందుకు పనికిరాదు. ఈ వస్తువులు దానం చేయకూడదంటే మహాపాపం. మీకు ఇష్టమైతే మంచి చేయటం, లేకపోతే మాట్లాడకుండా నోరు మూసుకు కూర్చోమన్నారు, ఓపిక లేకపోతే ఎందుకు చేయి, ఏమి చేయక్కర్లా. అటు చూసి ఇటు చూసి దొంగనాటకం ఆడితే అది మహాపాపం. అలా ఎలా అయితే బంగారం కంటే దొంగ బంగారం రోల్డ్ గోల్డ్ బాగా మెరుస్తుందో, వెండి కంటే దొంగ వెండి బాగా మెరుస్తుందో, అలాగే అసలు సుందరీమణి కంటే కుహనా సుందరీమణులు బాగా వెలిగిపోతారు. ఈ రాక్షసి కపట సౌందర్యంతో కామరూపం ధరించి వచ్చింది, రాముణ్ణి చూచింది. ఎంత అందంగా ఉన్నావో, నన్ను వరించవా, నన్ను పెళ్లి చేసుకోవా, ఈ పక్కన నీ మానవ స్త్రీ వల్ల నీకేం లాభం, అది బక్క చిక్కి ఉంది, నేను చూడు ఎంత బలంగా ఉంటానో, నా బొద్ద చూడు అంటూ మొదలెట్టింది తనను తాను వర్ణించుకుంటూ. అప్పుడు రాముడు చీపు అనలేదు ఆయన. ఆయన కూడా కొంచెం కొంటివాడని చెప్పాను కదా, అందుకని ఏం చేసేట సరదా కోసం, అమ్మాయి నువ్వు అందగత్తెవి, నన్ను పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు, నేను పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో అడవికి వచ్చాను, ఇదో చూసావు నా పక్కనే నా భార్య ఉంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో మా ఇద్దరికీ సేవ చెయ్యాలి, సవతి పోరు. అదే నా తమ్ముడు చూసావా, వాడు ఒంటరిగా వచ్చాడు, భార్యను ఇంట్లో వదిలేసి వచ్చాడు, వాడిని పెళ్లి చేసుకున్నావు అనుకో ఎంత సుఖం, సవతి పోరు ఉండదు. పైగా నేను నల్లగా ఉన్నాను, మా తమ్ముడు కొంచెం ఎర్రగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడో పద్మాకర్ గారు మళ్ళీ, కాబట్టి ఆయన్ని చేసుకో ఒంటరిగా వచ్చాడు అనగానే ఈ పిచ్చిదానికి ఏదో కామం, ఆ ఇద్దరు అందంగానే ఉన్నారు, ఎవడ దొరికినా చాలు, ఓహో ఇది బాగానే ఉంది, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నిన్ను పెళ్లి చేసుకుంటే సవతి పోరు నాకు, అదే ఆయన ఒంటరిగా ఉన్నాడు కనుక ఆయనతో సుఖపడచ్చు అని ఇటు బయలుదేరింది. ఇప్పుడు లక్ష్మణుని దగ్గరికి వచ్చింది. మీ అన్నయ్య చెప్పింది విన్నావు కదా, నువ్వు భార్యను ఇంట్లో వదిలిపెట్టి వచ్చావట, అందుకే యాత్రకు వచ్చేటప్పుడు భార్యను తీసుకురండి, సోర్పణకతో పోరుండదు, మీరు ఒంటరిగా వచ్చారంటే ఏ సోర్పణకో మిమ్మల్ని పట్టుకుంటే అక్కడ నుంచి నేను రక్షించలేక నా తల ప్రాణం నాకు తోకలేదు కాబట్టి కాళ్ళకు వస్తాను. ఇప్పుడు ఈ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో, నువ్వు అందంగా ఉన్నావు, మీ అన్నయ్య చెప్పిన మాటలు విన్నావు కదా అంటే, ఆయన మళ్ళీ ఆయన కొంటివాడు, వచ్చి వెళ్ళిదానా నీకు తెలియదు, నేను అరణ్యానికి వచ్చేటప్పుడే అన్నయ్యకి సేవ చేస్తూ బ్రహ్మచర్య దీక్షతో బ్రతుకుతాను అని ఒట్టు పెట్టుకొచ్చాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా బ్రహ్మచారినే నేను, నువ్వు ఊరికే పక్కన ఉంటావు, నా వల్ల నీకు ఏ సుఖం లేదు, పైగా మా అన్నగారికి సేవ చేయడానికి వచ్చాను, నేనేమి పద్మాకర్ గారి సీట్లో కూర్చోడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి రోజు అన్నగారికి కాళ్ళు ఒత్తడం, బట్టలు ఉతకడం, ఆరేయడం, మళ్ళీ ఆరేసిన బట్టలు కోతులు ఎత్తుకుపోకుండా కాపలా కాయడం, దిక్కుమాల కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇవన్నీ పెద్ద పని, నా మాట విను, అన్నయ్యని పెళ్లి చేసుకుంటే, రాజుగారిని పెళ్లి చేసుకుంటే సుఖపడతావు, సేవకుడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం షేవ్ అయిపోతుంది, అందువల్ల వద్దు అన్నాడు. ఇది నిజమే, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు బ్రహ్మచారిని అంటున్నావు, బ్రహ్మచారితో నాకేం లాభం అని మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చింది. రాముడేమో అక్కడికి పంపేవాడు, లక్ష్మణుడు ఇంటికి పంపేవాడు, ఈ మధ్యలో కాసేపు తిప్పారు ఆవిడ, వికారకామం కలిగిన రాక్షస స్త్రీని కాస్త ఏడిపించారు. అంటే అక్కడ రాముడిలో కూడా హాస్యరసం ఉన్నది, నవరసములు ఉంటేనే వాడు పరిపూర్ణ మానవుడు, ఏమీ లేకుండా ఎప్పుడు సీరియస్గా సురుచుర సుందరోజ్జల సుశోభితం అక్షతలను వెలార్చుతున్నారు, ఏదో పిచ్చ పద్యం చదివేసి ఉపన్యాసం చెప్పేస్తే కూర్చున్న వాళ్ళు నిద్రపోతారు, మామూలుగానే నిద్రపోతున్నారు. ఇక మళ్ళీ వీడు సీరియస్గా ఎలా చెప్పుకుపోతుంటే పిచ్చిగడ్డం ఒకటి వేసుకుని, ఇంత గూడి తీసుకుని, మెళ్ళలోనేమో 4 రుద్రాట్లు వేసుకుని, నవ్వు వేసుకుని వాడికి వాడే చెప్పుకుంటే ఏం ఉపయోగం. అందుకని పూర్వం ఏం చేసేవారంటే ఉపన్యాసంలో ఒకటో అంతో అరో మధ్య మధ్యలో కాస్త సున్నితమైన హాస్యం వేసేవారు, హాస్యానికి నవ్వుతారు కనుక మళ్ళీ కాస్త సెట్ అవుతారు, లేకపోతే పొట్టలో ఉన్నదానివల్ల ఇంకా సెట్ అవుతారు నిద్రకి. అందువల్ల నవరసాలు ఉండాలి కనుక రామచంద్రుడు పరిపూర్ణ మానవుడు. పరిపూర్ణ మానవుడు ఎప్పుడు సమస్త రసములతో కలిగిన వాడు, ఎప్పుడు అలా మొహం బిసుకుపోయి కాష్టంలో కర్రలాగా ఉండకూడదట. శవాల్ని కాల్చడానికి ఉపయోగించే కర్రలు చూసారా, సగం సగం కాలి పక్కనుంటే బట్టి కాష్టం కర్రలు అంటారు, ఆ కర్ర ఏముంటుంది నల్లగా అలా ఉంటుంది, కొంతమంది మొహాలు అలాగే ఉంటాయి, వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా నవ్వు ఉంటుందేమో చూస్తాను అనమాట దిక్కుమాల మొహాలు. అందులో కొంతమంది దిక్కుమాల మొహాలతో పరిపాలన కూడా చేస్తారు, ఇక ఆ మొహాలు చూస్తే మరీ దరిద్రం, వాడు ఎప్పుడు చూసినా లోగా ఉంటుంది వాడు, వాడు ఎప్పుడు చిరునవ్వు మనుషులకి చాలా అలంకారం, అదొక అందం అన్నమాట. రామచంద్రుడు మందస్మిత సుందర వదనారవిందుడు, చిరునవ్వుతో కూడిన అందమైన ముఖం కలిగిన వాడు ఆయన. అందం ఎప్పుడూ నవ్వుతూ వస్తుందండి, వికటాట్టహాసం చేయకూడదు, అసలు నవ్వకుండానే ఉండకూడదు. ఎప్పుడు అలా బిగుసూపి కూర్చుంటే నువ్వు అసలు బతుకున్నావా లేదా తెలియాలి కదా, మనం బ్రతుకున్నామని తెలియాలంటే ఎంతో కొంత నవ్వు ఉండాలి ముఖంలో అన్నారు. నవ్వు లేని వ్యక్తి అసలు భగవత్ స్వరూపుడు కాదట. మీరు చూడండి ఎక్కడన్నా చూడండి, స్మితముఖీం అమ్మవారి గురించి నవ్వు ముఖము కలిగింది అన్నారు. రాముడి గురించి ఆయన కూడా అంతే స్మృతముఖుడు కాబట్టి అప్పుడప్పుడు సున్నితమైన హాస్యం కూడా ఉండాలి. ఈ హాస్యం కొంచెం వికటించింది. ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటే సీతాదేవి పక్కు నవ్వింది. దాంతో దీనికి ఒళ్ళు మండిపోయింది. ఇది రాక్షసి కదా, నా మీద జోకులు వేసుకుని నన్ను అటు ఇటు తిప్పి ఓ ఫుట్బాల్ ఆడుకుంటారంట వీరు. పైగా నువ్వు నన్ను చూసి నవ్వుతావా? అసలు నీ వల్లే ఈ రాముడు నన్ను పెళ్లి చేసుకోవటం లేదు. అదే నువ్వు లేకుండా పోతే అప్పుడు ఆయన నన్ను పెళ్లి చేసుకునేవాడు కదా, నిన్ను మింగేస్తాను అని అమాంతంగా రాక్షసిగా మారి మింగడానికి వచ్చింది. అప్పటిదాకా నవ్వించిన రాముడు లక్ష్మణుడికి సైగ చేశాడు. లక్ష్మణుడు మంచి పొదునైన బాణం తెచ్చాడు. ఆ బాణంతో దాన్ని ముక్కులు చెవులు కోసి పారేశాడు. అప్పటి నుంచి పాపం శూర్పణఖకి ముక్కు లేదు, ఇక్కడ డొక్కు తప్ప. చెవులు పూర్తిగా కట్ చేసి పారేశాడు. అక్కడ భయంకర కామం కలిగిన వాళ్ళు, దేవతల జోలికి వెళ్ళిన వాళ్ళు, మహాత్ముల జోలికి వెళ్ళిన వాళ్ళకి ముక్కులు చెవులు అలా పోతాయి అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి రాముడు అప్పుడప్పుడు గంభీరత్వములకు తగిన సున్నిత హాస్యం కూడా ఉన్నది. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఆయన పరిపూర్ణ మానవుడు. ఈ మానవుడి చరిత్ర రాయమని క్లుప్తంగా నారదుడు వాల్మీకి రాముడి గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నారదుని ద్వారా విన్నాడు అయిన రాముడి గొప్పతనం అంతాను. ఈ చరిత్రని ఎలా రాద్దాం అని మనస్సులో భావించుకుంటూ ఆయన వెళ్ళిన తర్వాత స్నానానికి తమసా నదికి బయలుదేరాడు ఆయన. వాల్మీకి మహర్షి ఆశ్రమం తమసా నదీ తీరంలో ఉన్నది. తమసా జలం మాత్రం ఒక వర్షాకాలంలో బురదతో కొంచెం ఎర్రగా ఉంటుంది, కానీ ఉత్తర రోజుల్లో విచిత్రమైన నలుపులో ఉంటుంది. అది నలుపు అంటే నలుపు కాదు, నీలమైన వర్ణం. ఆ వర్ణం భయం కలిగించదు. కొన్ని నదుల్లో దిగాలంటే భయం వేస్తుందండి. ఇప్పుడు కూడా కృష్ణానదిలో చూస్తే స్నానానికి కొంచెం ఆ నలుపును చూస్తే ఒక భయం భీతి ఉంటుంది. మళ్ళీ గోదావరికి ఆ భీతి ఉండదు. అలాగే తమసా నదిని చూస్తే నిర్మలముగా స్నానం చెయ్యాలి అనిపిస్తుంది. ఎక్కువ భాగం తమసా నది నిర్మలముగానే కనపడుతుంది. తమసా నది ఒడ్డునే వాల్మీకి ఆశ్రమం కనుక శిష్యుడు భరద్వాజుణ్ణి వెంట పెట్టుకుని స్నానానికి బయలుదేరాడు. స్నానం చేశాక ఎక్కువసేపు తడిబట్టలతో ఇంటికి రాకూడదట. అందుకనే యోగి గారు వచ్చాక అయోధ్యలో సరయూ తీరంలో ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అన్ని రూములు వరసగట్టారు. 5-6 రూమ్ నెంబర్లు వేశారు చూడండి కావాలంటే. ఇది చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. ఎప్పుడూ కూడా తడిబట్టలతో ఎక్కువ దూరం నడవకూడదు. అందుకనే పూర్వకాలంలో ఋషులు అడవికి వెళ్ళినా ఎక్కడన్నా ఈ తీర్థయాత్రలకు వెళ్ళి స్నానం చేసినా తక్షణం ఏం చేసేవారన్నమాట, ఆడవాళ్ళకేమో బట్టలు కట్టుకోవడానికి తమ పంచెలతోటి తాత్కాలికంగా ఒక రూము కట్టేవారు, అందులో స్త్రీలు మార్చుకునేవారు. పురుషులు ఎలాగో తువ్వాలు కట్టుకు స్నానం చేస్తారు కనుక పెద్ద ఇబ్బంది లేదు. అంటే తువ్వాలు కూడా కట్టుకునేనే స్నానం చేస్తున్నారు కనుక. బట్టలు పొడి బట్టలు మార్చుకుని తడి బట్టలు పిండాలి. మీరు ఎప్పుడన్నా అల్లసాని పెద్దన మరు చరిత్ర చదివారు కదా, అందులో మనువుల్లో రెండవ మనువు స్వారోచిష్యుని యొక్క చరిత్ర అది. అందులో వరణా తరంగిణీధర వికస్వర నోత్న కమల కషాయ గంధము వహించి ప్రత్యూష పవనాంకురములు పైగొను వేళవామనస్తుతి పరత్వమున లేచి సచ్చాత్రుడగుతు నిచ్చలు నేగి అయ్యేట అఘమర్షణ స్నానమాచరించి సాంధ్య కృత్యముదీర్చి సావిత్రి జపించి సైకత స్థలి కర్మ సాక్షికరగి ఫలసమిత్కుశ కుసుమాది బహు పదార్థతతియు ఉదికిన మడుగు దోవతులు కొంచు బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుడు వచ్చు నిల్తికి ప్రజ తన్ను మెచ్చి చూడా. ఒక్కసారి మానవుడు స్నానానికి ఎలా వెళ్ళాలో ఇందులో వర్ణించేశారు. ప్రవరుడు అని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆయన తెల్లవారుజామున లేచేవాడు. లేచి లేవగానే మంచం మీద తన ముఖం పాచిముఖం అద్దంలో చూసుకునేవాడు కాదు. చేతులలా నలుపుకుని చేతులలా తలుచుకుని వామన 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 అని వామనుండి తలుచుకునేవాడు. అంటే తద్వారా మనకేం తెలుస్తుంది, వామన స్తుతి పరత్వమున లేవాలి. లేచి లేవగానే వామనుండి తలుచుకోవాలి. వామనుండి ఎందుకు తలుచుకోవాలి, ఆయన పొట్టిగా పుట్టి 3 అడుగులు గుచ్చుకుని ముల్లోకాలు ఆక్రమించాడు. మనం కూడా లేవడం, లేచి లేవగానే మన బతుకు చిన్నది. కానీ వామనుడు తలుచుకుంటే ఆ రోజంతా త్రివిక్రముళ్ళ విజృంభిస్తాం, జీవితంలో ఏ ఒడిదుడుకులు రావు. అందుకని లేచేటప్పుడు వామనుండి తలుచుకొని లేవండి చెప్పకుండా చెప్పడం అంటారు దీని అన్నమాట. ఈ రోజు నుంచి మీరు లేవగానే వామనా 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 అని లేచి ఆ తర్వాత మీ పనుల్లోకి వెళ్ళండి, ఆ పూట తగాదాలు ఉండవు, విజృంభణతో పెడతాం. అంటే భక్తితో తలుచుకోండి, ఏదో నాలుగు చివరి నుంచి తలుచుకుంటే ఉపయోగం లేదు. ఆ తర్వాత ఏం చేశాడు, ముఖము మీ కడుక్కొని శిష్యుల్ని వెంట పెట్టుకుని రాత్రి కట్టుకుని పడుకున్న గుడ్డలతో స్నానం చేయకూడదు. అందుకే మహాత్ములు స్నానం చేసేటప్పుడు అయితే పొడి బట్ట ఏదన్నా కడతారు, లేదా ఈ వస్త్రం తడిపి పిండి ఆ వస్త్రముతోటి వాళ్ళు మళ్ళీ స్నానం చేస్తారు. సచ్ఛాత్రుడగుతూ శిష్యుల్ని కూడా వెంట పెట్టుకుని ఈయన మంచి బట్టలు తీసుకుని స్నానానంతరం మళ్ళీ కట్టుకోవడానికి కావలసిన పొడి బట్టలు తువ్వాలు అవన్నీ తీసుకుని వెళ్ళేవాడు నదికి. ఆ నది పేరు వరణ. అంటే కాశీ దగ్గర ఉంది చూశారుగా మీరు, వరణ అసి అనే రెండు నదులు కాశీకి అటు ఇటు గంగలో కలుస్తాయి. ఈ వరణకి అసికి ఈ రెండింటికి మధ్యలో ఉంది కనుక వరణ అసి వరణాసి వారణాసి వారాణాసి అయ్యింది, దానికి అలా వచ్చింది ఆ పేరు. ఈ వరణ అనేది గంగానదికి ఉపనది, అసి కూడా ఒక నది, ఈ రెండు కూడా సరిగ్గా కాశీ ప్రాంతంలో గంగలో కలిసిపోతాయి. ఈ రెండు ఉపనదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం వారణాసి అన్నమాట. ఈ వరణానది హిమాలయ పర్వతాల నుంచి పుట్టి గంగానదిలో కలిసిపోతుంది. ఆ వరణానదిలో హాయిగా స్నానం చేసేవాడు. స్నానం చేసి చేయగానే ఈ ఉతికిన బట్టలన్నీ ఒడ్డు మీద ఇసుకలో ఆరేసుకునేవారు, పొడి బట్టలు కట్టుకునేవారు. సంధ్యావందనం గాయత్రి జపం చేసుకునేసరికి ఈ బట్టలు ఎండిపోయేవట, గాలికిట్టే ఎగిరిపోయి ఆరిపోయేవి. ఆ తర్వాత ఉతికిన ఆ బట్టలు భుజం మీద వేసుకుని చక్కగా బట్టలు కట్టుకుని తమ పిల్లలతో శిష్యులతో కలిసి ఆయన వేదం చదువుకుంటూ ఇంటికి వచ్చేవాడు. ఈ విధంగా పూర్వకాలంలో వాళ్ళ జీవిత విధానం గడిచేది. అందువల్ల మనం కూడా సాధ్యమైనంత వరకు కూడా బట్టలు పొడి బట్టలు మార్చుకుని అప్పుడు రేవు నుంచి ఇంటికి రావాలట. రేపటి నుంచి రోజు గ్యారంటీగా మీరంతా సరయు స్నానానికి వెడతారని నా నమ్మకం. అప్పటికి ఎన్ని విన్నా మేము ఎన్ని చెప్పినా వినమండి అనుకుంటే అది వేరే విషయం, కానీ ఎక్కువ మంది పెడతారని నమ్ముదాం. ఈ వెళ్ళిన తర్వాత అక్కడ స్త్రీలు కూడా బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఉంది కనుక, లేకపోతే ఏం చేయలేం కాబట్టి మార్చేసుకుని వస్తే మంచిది. ఎక్కువ తడిగుడ్డలతోటి ఆ ఓడుతున్న నీళ్లతో వస్తే అది పితృకార్యం తప్ప దేవకార్యం కాదు. అందుకే తద్దినాల టైంలో స్నానం చేసి ఆ తడిబట్టలతో రండి, తడిబట్టలతో దీపం వెలిగించండి అంటారు. తడిబట్టలతో దీపం తద్దినాలకి పితృకార్యాలకి పెట్టాలి, పొడి బట్టలతో దేవతలకి దీపారాధన చెయ్యాలి. దేవ సంబంధ కార్యములేవి కూడా, గురు సంబంధమైన కార్యములేవి కూడా, వేద సంబంధమైన కార్యములేవి కూడా తడిబట్టలతో కాకుండా పొడి బట్టలతో చెయ్యాలి. అదే పితృదేవతల కార్యాలన్నీ తడిబట్టలతో చెయ్యాలి. దేవకార్యాలకి బొట్టు ఉండాలి, పితృకార్యములకు బొట్టు పెట్టకూడదు కనుక కేవలం విభూతి పెట్టాలి. దేవతల సంబంధమైన కార్యాల్లో చేతులకు ఉంగరమో లేకపోతే మెడలో గొలుసో ఏదో ఒకటి ఉండాలి. అదిగో మా చంద్రశేఖర్ గుప్తా గారి చెయ్యి చూస్తే మళ్ళీ మనం ఆయన చెయ్యి ఒకసారి కళ్ళకు అద్దుకోవాలనిపిస్తుంది అనమాట. హ్యాండ్ ఇవ్వడం అంటారు దాన్ని. అందులో ఏమీ లేకపోతే కనీసం ఓ దర్భైనా పెట్టుకోమన్నారు పూర్వకాలంలో. అయితే గురువుగారు ఏమీ లేదంటే నేనేం చేయను పాపం, మీ ఇలాగ నేను ఏమైనా కోటీశ్వరుని ఏమిటి. అందువల్ల చెప్పొచ్చింది ఏమిటంటే దేవకార్యములకు చేతికి సువర్ణం ఉండాలి, పితృకార్యములకు సువర్ణం ఉండకూడదు. ఉంగరాలు కూడా అందుకే తీయించేస్తారు, మీ ఉంగరాలు మీరే ఓ చోట దాచుకుని దేవకార్యం తర్వాత పితృకార్యాల్లోకి వచ్చేటప్పుడు కేవలం దర్భలే పెట్టుకుని పవిత్రాలే పెట్టుకుని ఆ కార్యాలు చేయాలి. ఇవన్నీ నియమం. దేవతలకి బంగారము, పితృదేవతలకి వెండి చాలా ఇష్టం. రజత దర్శనంబు రజత కీర్తనమును మార్కండేయ పురాణంలో చెప్పారు. తద్దినముల సమయంలో వెండి పళ్ళెం, వెండి చెంబు, వెండి పంచపాత్ర, వెండి ఉద్ధరణి ఇవి వాడి వీటితో కార్యక్రమం చేస్తే పితృదేవతలు బ్రహ్మానంద భరితులై ఆ వంశంలో పిల్లలు పుట్టేలా చేస్తారు, వంశం అభివృద్ధి అయ్యేలా చేస్తారు. అందుకని వీలున్నంత వరకు రజతం వాడాలట. తర్పణాలు ఇచ్చేటప్పుడు రాగి పళ్ళెం బదులుగా వెండి ఉన్నవాళ్ళంతా వెండి కంచం, వెండి పళ్ళెం, వెండి 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 అనుకుంటూ వెండితో గడిచిపోతే జీవితం మళ్ళీ భూమి మీద వెండియు జన్మం ఉండదు, మరోసారి జన్మం ఉండదట. అంత గొప్ప స్థితిని వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ నియమాలు. అందుకనే భరద్వాజ మహర్షిని పిలిచి వాల్మీకి, నాయన స్నానమునకు వెడదాం, మన జలపాత్ర తీసుకురా, కలశం తీసుకురా, స్నానానంతరం కలశం తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని జపం చేసుకోవాలి కనుక కలశము తెమ్ము, స్నానం తర్వాత కట్టుకోవడానికి కావలసిన పొడి బట్టలు నారవస్త్రాలు తీసుకురా, ఇద్దరం కలిసి తమసా నదికి వెడదామన్నాడు. ఎవరో ఒక శిష్యుడు లేకుండా గురువుగారు ఒంటరిగా ప్రయాణం చేయకూడదని ఒక శాస్త్రం అన్నమాట. ఎప్పుడు గురువులు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు, ఆయనకి తగిన ఒక శిష్యుడు ఎవరో ఒకడు ఉండాలి. శంకరాచార్యులకి పద్మపాదుడులాగా, వాల్మీకి మహర్షికి భరద్వాజుడిలాగా, వ్యాస మహర్షికి వైశంపాయనుడిలాగా ఎప్పుడు గురువులకి పక్కన ఒక శిష్యుడు ఉండి తీరాలి. ఈయన వాల్మీకి మహర్షికి భరద్వాజుడు లాంటి గొప్ప వ్యక్తి దొరికాడు. భరద్వాజుడు ఎంత గొప్పవాడండి పాపం నిజంగా. ఇప్పటికి కూడా భరద్వాజుడు అంటే ఆయన విందు బాగా గుర్తొస్తుంది అందరికీ. భరతుడికి, భరతుడి పరివారానికి భరద్వాజుడు చేసిన విందు అద్భుతంగా ఉంటుంది. మరి ఏం నూరి వాడాడో తెలియదు కానీ ఆయన కూరలు చేస్తే కూరలు ఘుమఘుమలాడిపోయేవట. కొన్ని చోట్ల ఏ వంకాయ కూర తిన్నామంటే ఆ నూనెకి గొంతుకు పోయినట్టుగా ఉంటుంది. అక్కడ అలా ఉండేది కదట, మహామహిమతో సృష్టించాడు ఆయన. ఇప్పటికి కూడా మీరు ప్రయాగ వెడితే ఒకసారి చూడండి, భరద్వాజుడు ఆశ్రమం ఉంది, అక్కడ ఒక నుయ్యి ఉంటుంది, ఆ నూతిలో నుంచి మొత్తం పదార్థాలు సృష్టించాట భరద్వాజుడు. భరతుడి సైన్యం అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు ఆయన. ఎంతమందికి నూతి దగ్గర నిలబడి ఒక మంత్రం చదవగానే ఆ నూతిలోంచి పాయసం బయటకు వచ్చేసింది. ఇక పాయసం అంటే మళ్ళీ మామూలు పాయసం, జీడిపప్పులు కిస్మిస్సులు ఆవు నేతితో దట్టించి చేసిన ఘుమఘుమలాడే పాయసం, అది తింటే మళ్ళీ జీవితంలో ఆయాసం రాదనమాట. అటువంటి పాయసం చేయవచ్చేసింది. అందులోంచి వంకాయ కూర, టెంకాయ పచ్చడి, కొబ్బరి లేనటువంటి సాంబారు, ఇంకా రకరకాలైన చట్నీలు, మంచి వేగినటువంటి పిండి వంటలు పదార్థాలు అవేమిటి ఓ కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోయాయి. వాటితో భోజనం పెట్టాడు ఆయన. పాయస కర్దమము అన్నాడు, అంటే పాయసం తింటూ ఉంటే కొంత నేల మీద పడి అదొక బురద అయిపోయింది రేకంగా. అంత విందు చేశాడు. అందుకే భరద్వాజుని విందు అని ఒక పెద్ద పేరు కూడా. అంత మహిమ కలిగిన వాడు వాల్మీకి శిష్యుడు. ఆయన ప్రయాగ దగ్గర ఉండేవాడు ఎక్కువగా. ప్రయాగలో గంగా యమున సంగమం దగ్గర ఆయనకు ఒక గొప్ప ఆశ్రమం ఉందన్నమాట. చూడాలి అవన్నీ, అవన్నీ చూడకుండా ఊరికే యాత్రకు వెళ్ళామండి వచ్చామండి అంటే ఏం ఉపయోగం ఉంది? ఈ యాత్రకు వచ్చినా ఇంట్లో మాత్రం వేసుకుపడుకున్నా ఒకటే, అన్నీ తెలుసుకుని ఆయా ప్రాంతములను చూడాలి. ఇప్పుడున్న పరిస్థితిని కూడా బేరీజు వెయ్యాలి. ఆహా ఇటువంటి దివ్యస్థలానికి వచ్చామని పులకించి ఒక్క నమస్కారం చేసుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే వాల్మీకి ఎంత గొప్పవాడో భరద్వాజుడు కూడా అంత గొప్పవాడు. గురువుగారిని మించిన వాడే తప్ప తక్కినవాడు కాదు. అయినా గురుభక్తి కలిగిన వాడు. జ్ఞానులు ఎప్పుడు మా గురువుగారి శరీరం ముట్టుకుంటే చాలు, ఆ గురువుగారి పాదాలు ఒత్తితే చాలు, గురువు కంటే గొప్ప దైవం లేరని గ్రహించారు కాబట్టి వాడు గొప్పవారు అయ్యారు. అజ్ఞానులు మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు, వాళ్ళ కర్మ వాళ్ళు ఎవరు బాగు చేయలేరు. కానీ భరద్వాజుడికి అంత మహామహిమ కేవలం వాల్మీకి మహర్షికి నిరంతరము సేవ చేయడం వల్ల వచ్చింది. అటువంటి శిష్యుణ్ణి వెంట పెట్టుకుని ఈయన తమసానదికి వచ్చాడు. స్నానానంతరం కట్టుకోవడానికి వచ్చే బట్టలు, నీళ్లు తెచ్చుకోవడానికి కలశం, ఇవన్నీ పుచ్చుకుని శిష్యుడు వస్తూ ఉండగా తమసానదీ తీరంలో ఉన్న అరణ్యం వర్ణిస్తూ వాల్మీకి నది దగ్గరకు వచ్చాట. దారి పొడుగుతో అరణ్యం ఉంది, ఎంత బాగుందో, ప్రశాంత వాతావరణం, ఎక్కడ గందరగోళం లేదు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడాలు కొట్టుకోవడాలు ఇంత దారుణంగా లేవు ఆ రోజుల్లో. అందుకైనా వనము యొక్క సౌందర్యానికి, ఆ అడవి సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు, మెచ్చుకున్నాడు. సరిగ్గా స్నానానికి వాళ్ళు తమస దగ్గరకు వచ్చారు. ఆ తమసా నది ఉందిట ఆ సమయంలో. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథ. నాయన చూసావా ఈ తమసా నదిని, ఇందులో ఎక్కడ బురద లేదు. అది వర్షాకాలం కాదు కదా, అందువల్ల బురద కిందకి దిగిపోయి స్వచ్ఛముగా ఉంది. ఫిల్టర్డ్ వాటర్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట, నిర్మలంగా ఉంది నీరు. పైగా ఎలా ఉందిట, సన్మనుష్యమునో యథ అన్నాడు. మంచి మనిషి యొక్క మనస్సులో ఉందిట. మంచి మనుషుల మనస్సులో బురద ఉండదు, కల్మషం ఉండదు కదా. ఒక మంచి వ్యక్తి యొక్క మనస్సు ఎలా ఉంటుందో తమసా నది జలం అలా ఉన్నది. రమణీయంగా ఉంది, అందంగా కూడా ఉంది నీరు. నీరును చూడగానే కూడా ముచ్చటగా స్నానం చెయ్యాలి అనిపించాలి, అలా ఉన్నది నీరు. ఇందులోకి వెళ్ళి మనం స్నానం చేద్దాం. ఏది స్నానం చేయడానికి కట్టుకునే గుడ్డ ఇ అన్నాడు. అంటే కట్టుకున్న పంచతో కాకుండా స్నానానికి మనం టవల్ కట్టుకున్నట్టుగా ఆయన కూడా వేరే కట్టుకుంటాడనమాట. అందుకే సుస్పష్టంగా న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలమ్మమ, కలశం ఒడ్డు మీద పెట్టు. స్నానం తర్వాత చెంబుతో నీళ్లు పట్టుకుంటాం గనక చెంబు ఒడ్డు మీద పెట్టి నాకు నా వస్త్రం ఇస్తే నా తువ్వాలు కట్టుకుంటాను. స్నానం చేసి ఒడ్డుకొద్దాం, సంధ్యావందనం చేద్దాం అన్నాడు ఆయన. అలాగే వెంటనే భరద్వాజుడు కలశాన్ని ఒడ్డు మీద ఉన్న ఇసుక తిండిలో పెట్టాడు. గురువుగారికి కట్టుకోవలసిన వస్త్రం ఇచ్చాడు. ఎప్పుడూ కూడా భరద్వాజుడు లాంటి శిష్యుడు ఉంటే టక్కున పనులు అయిపోతాయి అన్నమాట. గురువుగారు తాళం ఇస్తే, తాళం ఒకళ్ళకి ఇస్తే, ఈ తాళం ఇంకోళ్ళ దగ్గరికి వెడితే, గురువుగారు తీరా రూమ్కి వెడితే, ఈ తాళం కోసం ఆయన వెతుక్కుని పసార్లు నేపాళం దాకా పరిగెత్తక్కర్లా. టక్కన గురువుకి ఏది అవసరమో, తుంభాలు అవసరమా, సబ్బు అవసరమా, ఏది కట్టుకోవాలి, ఇవన్నీ తెలిసి వస్తువులు అందించడం అనేది గొప్ప కళండి బాబు. ఈయనే మర్చిపోతే ఈయనకంటే ఎక్కువ మర్చిపోయే వాళ్ళు ఉంటే ఇంకా అది శిష్యులు కాదు, అది ప్రశిష్యులు కాదు. ఇప్పుడు ఈ కలియుగంలో భరద్వాజుడు లాంటి శిష్యులు దొరకాలంటే కొద్దిగా కష్టం అనుకోండి. ఓహో, మా గురువుగారికి ఇప్పుడు తువ్వాలు కావాలి, స్నానానంతరం తుడుచుకోవడానికి ఒక పొడి తువ్వాలు ఇవ్వాలి, విభూతి ఇవ్వాలి అనుకోకుండా వేళ వస్తువులు వీళ్ళే చూసుకోలేకపోతే ఆ తర్వాత గురువుగారికి అది బరువు అయిపోతుంది. అదృష్టవశాత్తు భరద్వాజుడు ఆయనకి అన్ని పనులు చేసి పెట్టేవాడు, సేవలన్నీ చేసి పెట్టేవాడు. అందుకే హాయిగా వస్త్రం కట్టుకుని ఇక నీటిలో దిగబోతున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా, ఎక్కడి నుంచి వచ్చాడో ఒక కిరాతకుడు, ఓ బోయివాడు, వేటగాడు అక్కడికి అడుగు పెట్టాడు. ఉదయకాలంలో నల్లని శరీరంతో పెద్ద విల్లు ధరించి మరొక యముడిలో ఉన్నాడు వాడు, రెండవ యముడిలో ఉన్నట్టు వాడు. యముడే ఈ రూపంలో వచ్చాడేమో అన్నట్టుగా ఉన్నాడు ఆ దుర్మార్గుడు వాడు. వాడి వెనక అమ్ములు పొది ఉన్నది, అందులో పదునైన బాణాలు ఉన్నాయి. ఈ నదీ తీరంలో ఓ పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద క్రౌంచ పక్షులు రెండున్నాయి, ఒకటి ఆడ మరొకటి మగ. ఈ రెండు దంపతులు, ఈ ఆడపెట్ట మగపెట్ట ఎప్పుడూ కలిసే ఉంటాయి, పొరపాట్లు కూడా విడిపోవట. చీటికి మాటికి ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టేటటువంటి మానవులు లాంటి వాళ్ళు కారు పాప ఆ పక్షులు. అందుకని ఈ దంపతులు ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ముక్కు ముక్కు టిక్కు టిక్ అని కొట్టుకుని పులకించిపోయి కబుర్లు చెప్పుకుంటాయి. వాటి లాంగ్వేజెస్లో పక్షి భాషలో కిచ్కిచ్కిచ్చి అనుకుంటున్నాయి. అంటే ఏమిటనమాట, మన ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉందామే, మన ఇద్దరం పద్మాకర్ గారితో అయోధ్య వెళ్ళి ఆయన పురాణం విందామే, ఈ మనుషులు కుర్చీలు వాళ్ళు ఆక్రమిస్తారు కనుక మనం పైన కూర్చుని విందామే అని ఏవో చెప్పుకుంటాయి వాటి లాంగ్వేజ్లో. పాపం సరిగ్గా ఈ దుర్మార్గుడు వచ్చాడు. అందులో కామమోహితమై ఉన్న, ప్రేమతో తన భార్యని ముక్కుని ముక్కుతో తాటించి కిచుకిచలాడుతున్న మగపెట్టకేసి బాణం ఎక్కుపెట్టాడు. పాప ఆ పెట్ట ఈ దుర్మార్గుడు చూసుకునే లేదు. ఎంతలో వీడు చెవిదాకా బాణం లాగి విడిచిపెట్టాడు. ఈ బాణం వెళ్ళి మగపెట్ట డొక్కలోంచి గుచ్చుకుని కింద పడిపోయింది. అది కీచు కీచు నడుచుకుంటూ కింద పడి తక్షణం చచ్చిపోయింది పాపం మగపెట్ట. ఉదయం పూట క్రౌంచ పక్షుల్లో పురుష పక్షిని, మగపెట్టని ఈ బోయివాడు పటక్కలు కొట్టి పారేశాడు. దెబ్బగది కింద పడిపోయింది. పాపం ఆడపెట్ట ఈ మగపెట్ట చుట్టూ గిరికీలు కొట్టి కన్నీళ్లు పెట్టుకుని కీచు కీచు అని గొంతు చించుకుని ఏడవడం మొదలెట్టింది. ప్రేమ విషయంలో పక్షులైనా జంతువులైనా ఒకే రకంగా ఉంటాయండి. ఒక కోతి ఆడకోతి జోలికి మనం పెడితే మొక్కోతి మీ మీద పడి రెక్కేస్తుంది. కోతి పిల్ల జోలికి వెళ్ళామంటే కోతులన్నీ మోకంబడిగా దాడి చేస్తాయి. ఒక మానవులమే పక్కవాడు చచ్చిపోయినా యాక్సిడెంట్లో పట్టించుకోకుండా ఇంటికి పోతాం. మానవుల కంటే అన్ని జంతువులు బాగున్నాయనిపిస్తున్నాయి నాకు నిజంగా. ఈ మానవుడు మరి ఈ కలియుగంలో ఏం తిని పుట్టాడో తెలియదు, కానీ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు డబ్బు తప్ప ప్రకృతి మీద అసలు ఏమాత్రం ధ్యాస లేకుండా అయిపోయాడు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా బతుకుతున్నాం. ఈ పెట్ట అలా ఏడుస్తూ ఉంటే వాల్మీకి మహర్షి హృదయం కరిగిపోయిందని పాప ఆయన. మహాత్ముడు ఆయన, కరుణాస్వరూపుడు, చీమకి దోమకి అపకారం చెయ్యని మహాత్ములు వాడు. ఈ బోయివాడిని చూడడంతో ఆయన ఒక్కసారిగా తీవ్రమైన వేదనకి గురైపోయి మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నాడు. అప్రయత్నంగా ఆయన నోటి నుంచి కొన్ని మాటలు వచ్చాయి. పోనీ మామూలు మాటల, అదొక అందమైన కీర్తనలా ఉంది, ఛందోబద్ధంగా ఉంది. దాని సంగతి తర్వాత చూద్దాం. ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఏమిటవి? నిషాద బోయవాడ, నువ్వు ఎక్కువ కాలం ఉండవు. మా అంటే ఉండవు, లేదు అని నెగిటివ్ వర్డ్ అనమాట అది. త్వం ప్రతిష్టాం నిషాద శాశ్వతీ సమాహ మా అగమ, అంటే ఒరే బోయేవాడా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవరా దుర్మార్గుడా. ఎందువల్ల? ప్రేమతో కామమోహితమై ఈ పక్షుల జంట చెట్టు మీద కూర్చుని కిచకిచలాడుతున్నాయి. ఆడపెట్ట మగపెట్ట ప్రేమతో పలకరించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అందులో మగపెట్టను చంపేస్తావా? మగదాన్ని చంపి ఆడదానికి వైధవ్యం కలిగిస్తావా? కాబట్టి నువ్వు ఎక్కువ కాలం ఉండవు అన్నాడు. అండంతో టక్కన చచ్చిపోయాడు పోయేవాడు. అది మహాత్ముల శక్తి అంటే. అందుకే మహాత్ములకి వ్యతిరేకంగా పిచ్చివాగుడు ఆకూడదు, వాగితే ఆ వాగుడే వాళ్ళని నాశనం చేస్తుంది. అందులో మరి ముఖ్యంగా నా జీవితంలో ఇది ఒక గొప్ప గుణపాఠం అన్నమాట. మీకు కొన్ని చెప్పుకుంటే కొన్ని తెలుస్తాయి. మేము ఒకప్పుడు చాలా కాలం క్రితం ఓ చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఆ అపార్ట్మెంట్ కింద ఒకడు ఉండేవాడు. అదో పెద్ద గొడవ అనుకోండి. వాడు రోజున ఎవరో వచ్చి గురువుగారు ఎక్కడున్నారని అడిగితే, ఏ అందరికీ నేను సమాధానం చెప్పాలా అని వాళ్లతో గయ్యమన్నాడు, తిట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హఠాత్తుగా నా అపార్ట్మెంట్కి వచ్చేసి, ఏ మీరు బోర్డు ఎట్టుకోవాలండి, వచ్చిన వాళ్ళందరికీ అడ్రస్ చెప్పలేక వస్తున్నాం, ఇది మేము అడ్రస్ చెప్పే పనివాడం అనుకుంటున్నావా అని రివ్వులు నచ్చిపోయాడు. ఎందుకు నచ్చిపోయాడు తెలియదు. అలాగేలండి మీరు చెప్పినట్టు అన్నాం అంటే, అప్పట్లో చిన్న పీఠం అది, అందువల్ల అలా ఉండవలసి వచ్చింది. వెళ్ళిపోయాడు. మూడో రోజు చచ్చిపోయాడు వాడు. కొన్ని మేమేం అనలేదు, ఎవరన్నా శాపం పెట్టారేం లేదు. మూడో రోజున టక్క చచ్చిపోయాడు. అడగండి కావాలంటే అక్కడికి వచ్చి మీకు చెబుతారు వాళ్ళు. అంటే మాట వరసకు కూడా మన మనస్సులో అవతల వాడు ఏదన్నా అంటే బాధ కూడా పడకూడదు. నిరంతరం పురాణములు చెప్పి చెప్పి, నిరంతరం వేదములకు సారం చెప్పి చెప్పి ఉన్నవాడికి ఎప్పుడన్నా కష్టం కలిగిస్తే, వాడు మనస్ఫూర్తిగా ఏదన్నా బాధపడితే ఇది అవతల వాడి కీడు తెచ్చిపెడుతుంది. అందుకని ఆ రోజు నుంచి ఎవరైనా ఏదన్నా అన్నా వాడికి వెంటనే జయం గలుగ్గాక అని ఒక మాట లోపల అనుకుంటాను నేను. అనుకోకపోతే ఏమో ఈ బాధ కూడా వాడికి ఏమైనా కష్టం కలిగిస్తుందేమో. మాలాంటి వాళ్ళకి నోటి నుంచి ఎప్పుడు అపశబ్దం రాకూడదు. అందుకని శాపం అనేది అసలు పెట్టరు ఎవరు. శాపం పెట్టాడనేది ఒట్టి భ్రమ. వాడి పాపం వాడు అనుభవించాలి తప్ప జ్ఞానులు ఎప్పుడు ఇతరుల యొక్క బాగు తప్ప కీడు కోరుకోరు. అలా కోరుకుంటే వాడు జ్ఞానీ కాడు, వాడు గురువు కాడు. కాబట్టే లోకం ఇంకా చల్లగా ఉంటుంది. వాల్మీకి మహర్షి నోటి నుంచి అనుకోకుండా వచ్చిన శబ్దములకి వాడు వెంటనే పోయాడు. ఈ విషయాన్ని వాల్మీకి చరిత్రలో రఘునాథరాయలు రాశాడు బాగా. ఇది తెలియక చాలామంది ఏమనుకున్నారో తెలుసా, ఎవడో గారు ఒక పాట రాశాడండి, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని. నేను పేరు కూడా ఎందుకు ఎత్తట్లేదంటే ఆయన అంటే చాలా గౌరవం ఉన్నా, ఈ పాట తప్పుడు పాట కాబట్టి అలాంటి తప్పుడు సందేశం ఇవ్వకూడదట. వాల్మీకి మహర్షి వచ్చి కొట్టేశాట బాణంతో పెట్టనే. వాల్మీకి కొట్టడం ఏమిటి? వాల్మీకి ఒక మహానుభావుడు. ఆయన ప్రచేతస్సుని కుమారుడు. ప్రచేతస్సుడు అంటే వరుణుడు, వరుణదేవుని వంశంలో పుట్టినవాడు వాల్మీకి మహర్షి అంటే. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే వరుణుదేవుని వంశంలో పుట్టిన ప్రాచేతస్సుడు అని పేరు కలిగిన వాల్మీకి మహర్షి చేత రామాయణం అనే పేరుతో వచ్చింది. అంటే రామాయణం వేదము యొక్క సారము, వేదసారం రామాయణ కథారూపంలో వాల్మీకి మనకి అందించాడు. అందించినవాడు ప్రాచేతస్సుడు. ప్రచేతస్సుని యొక్క వంశంలో, వరుణ వంశంలో పుట్టినవాడు అని అర్థం. అంతటి మహాత్ముడేమో ఆయనే పోయేవాడని ఒక కథ కల్పించారు. ఈ పిచ్చి కల్పిత కథలు పక్కన పెట్టాడు మనకెందుకు. కానీ ఒకప్పుడు రత్నాకరుడు అనే పేరుతో ఆయన కొంతకాలం మధ్యలో అపమార్గంలోకి వెళ్ళి మళ్ళీ ఋషి అయ్యాడు. ఆయన ఋషి అయ్యాక ఈ ఘట్టం జరిగింది. ఆ ఘట్టంలో ఒక బోయివాడు ఎవడో వచ్చి పిట్టను కొట్టాడు. కొట్టింది వాల్మీకి మాత్రం కాదు. అందుకనే ఎప్పుడు పురాణములకు ఇతిహాసములకు వ్యతిరేకముగా అందులో సంబంధం లేనటువంటి వాటిని కనుక మనం రాస్తే, ఆ పాత్రలను కించపరిస్తే చివరి రోజులలో దుర్మరణం పొందుతామట. మీరు చూడండి ఎక్కడన్నా ద్రౌపదిని తిట్టిన వాళ్ళు, లేక రాముణ్ణి కృష్ణుణ్ణి భీముణ్ణి ఇలాంటి పాత్రలను కించపరిచిన వాళ్ళు చివరి రోజులు ఎలా చచ్చారో ఒకసారి చూడండి. మీరు ఒక ఆయన ఉన్నాడు గొప్పవాడే, రాముడి కింద నటించాడు, కానీ భీముడిని విలన్ కింద చిత్రీకరించి దుర్యోధనుణ్ణి కీచకుణ్ణి హీరోని చేశాడు. దానివల్ల ఏమైపోయింది? చివరి రోజుల్లో తిండి లేక చచ్చాడు. ఎవరైనా తప్పదు. అందువల్లే పురాణములలో ఉన్న మహాపాత్రలను ఎప్పుడూ మాట వరసకు కూడా మనం ఇష్టం వచ్చినట్టు వక్రీకరించకూడదు. ఎటువంటి పాత్రలండి భీముడు అంటే, భీముడికి అపజయం అనేది అసలు మహాభారత యుద్ధంలో ఎప్పుడూ లేదు. భీముడు యుద్ధం చేసే కొద్దీ పరాక్రమం పెంచుకుంటాడు. యూట్యూబ్లో నేను చెప్పిన సంపూర్ణ మహాభారతం అనండి, 54 రోజులు చెప్పిందంతా ఇలాగే లైవ్ ఇచ్చారు కనుక యూట్యూబ్లో ఉంది. అలాంటి వింటే మీకు ఒరిజినల్ భారతం వింటే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, వాల్మీకి మహర్షి బోయేవాడిని శపించాడు, శ్లోకం పలికాడు తప్ప ఆయన మాత్రం బోయేవాడు కాదు. పెట్టని కొట్టడం చేశాడు, జపం పూర్తి చేసుకున్నాడు, కలశం పుచ్చుకుని ఇంటికి వచ్చాడు ఆశ్రమానికి, కానీ మనస్సు మనస్సులో లేదు. ఎందుకు వచ్చిందో అప్రయత్నంగా నోటి నుంచి ఆ వాక్కు, దానివల్ల బోయేవాడు దెబ్బతిన్నాడే, పాప పెట్ట ఎంత గొప్పది, హాయిగా ఆడపెట్ట మగపెట్ట జంటగా ఒకదానితో ఒకటి ముచ్చట్లాడుకుంటూ ఉంటే ఈ దుర్మార్గుడు, ఈ బోయేవాడు ఎక్కడి నుంచి వచ్చాడో, వాడు ఎంత క్రూరుడు, అన్యాయంగా ఒక పెట్టని పొట్టన పెట్టుకున్నాడు, ఈ జీవుల్ని చంపి వీళ్ళు ఏం బాగుపడతారు, ఇలా రకరకాల ఆలోచనలు ఆయన మనస్సులోకి వస్తూనే ఉన్నాయట. సరిగ్గా ఆశ్రమానికి వచ్చాడో లేదో లోపల ప్రవేశించేలోపు ఆ ఆశ్రమం అంతా ధగ ధగ ధగమనే కాంతితో వెలిగిపోయింది. కొన్ని కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎటువంటి కాంతియో అటువంటి కాంతి ఆశ్రమం దగ్గర కనపడిందిట. ఆకాశంలో ఒక్క సూర్యుడు కనపడితేనే మనం తట్టుకోలేమే, అటువంటిది కోటాను కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో ఆలోచించండి. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత, ఆకాశములో ఒకే పర్యాయము వేలాది సూర్యులు ఉదయిస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి వాల్మీకి మహర్షి ఆశ్రమం అంతా నిండిపోయింది. పోనీ ఆ కాంతిలో వేడుందా, సూర్యుడి కాంతిలో వేడి ఉంటుంది, వేల మంది సూర్యులు ఇక్కడికి ప్రత్యక్షమైతే మనం ఉండం అందరం భస్మం అయిపోతాం, ఒక్క సూర్యుడి కిందకి దిగి వస్తేనే మనం తట్టుకోలేమే, అటువంటిది ఒకే పర్యాయము వేలాది మంది సూర్యులు ఉదయిస్తే ఆ కాంతిని మనం తట్టుకోగలమా, ఆ వచ్చిన కాంతిలో కాంతి సూర్యకాంతి కానీ వేడి లేదు, చంద్రుడి వెన్నెలలో ఉన్న చల్లదనము వంటి చల్లదనం ఆహ్లాదం ఉన్నది. వెంటనే వాల్మీకి మహర్షి ఎవరా అనేది తేరిపారా చూశాడు. ఋషి కనుక ఆయన తన దివ్య నేత్రాలతో ఆ వచ్చిన ఆయన్ని చూశాడు. ఆయన సాక్షాత్తు బ్రహ్మదేవుడు సరస్వతి వల్లభుడు, హంసవాహనం మీద వచ్చాడు, చతుర్ముఖుడు, చతుర్భుజాలున్నాయి, పుస్తకాలు అక్షమాల అన్నీ పుచ్చుకుని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ఎంత అందంగా ఉంటాడో, పద్మవర్ణమట ఆయన, ఎప్పుడు చూసినా 30 ఏళ్ల యువకుడిలో ఉంటాడు ఆయన, ఎర్రని తామరపు ఎలా ఉంటుందో అలాంటి రంగులో ఉంటాడు ఆయన. ఇదన్నమాట ఆయన వర్ణం, ఈ పద్మవర్ణంలో ఉంటాడు ఆయన. అటువంటిది మన దిక్మాల సినిమా వాళ్ళకి మరి ఏం పోయేగానో కానీ అనపడదు కానీ కొంతమందికి, బ్రహ్మను కానీ 81 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయి లోయర్ బెర్త్ కోరి ఆయనకి గడ్డం పెట్టేసి నెత్తి మీద తెల్ల జుట్టు, అసలే తెల్ల జుట్టు ఆయనకి, మళ్ళీ తెల్ల జుట్టు, తెల్లగడ్డలు, వెండిగడ్డలు పెట్టి అలా బ్రహ్మదేవుడిని రిటైర్ అయిపోయిన ఆయనకి చూపించారు. సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ పుచ్చుకున్న రిటైర్ అయిన వాడిని పెట్టేస్తున్నారన్నమాట అక్కడ. బ్రహ్మగారు ముసలాడు కాదు కర్మ, బ్రహ్మగారే ముసలైతే ఈ లోకాలన్నీ ఏమైపోతాయి. బ్రహ్మ త్రిదసుడు, త్రిదసుడు అంటే 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడు. కానీ ఎందుకని ఈ ముసలి బ్రహ్మను పెడుతున్నారంటే దానికి ఒక కారణం లేకపోలేదు. పద్మపురాణంలో ఒక కథ ఉంది, ఏమిటా కథ, ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి వాళ్ళ ఆవిడకి కోపం వచ్చి సరస్వతీదేవి శాపం పెట్టింది. గాయత్రీ దేవతని పెళ్లి చేసుకున్నాక నువ్వు ముసలివాడి అయిపో అని చెప్పించింది. అందుకని టెంపరీగా కొంతకాలం ముసలివాడైపోయి మళ్ళీ యజ్ఞం చేసి ఆ ముసలితనాన్ని పోగొట్టుకున్నాడు. ఏమంటే ఎప్పుడో శాపం పెట్టి టెంపరీగా ముసలాడైతే ఎల్లప్పుడూ ముసలాడేనా, లక్ష్మీదేవికి ప్రేమ వచ్చి విష్ణువు పాదాలు ఒత్తిందిట, ఇంకందరూ ఎప్పుడు లక్ష్మీదేవి అంటే విష్ణువు పాదాలే ఒత్తుతుందా, ఒకసారి పాదాలు ఒత్తింది కాబట్టి ఎల్లవేళనా పాదాలు ఒత్తదు. పద్మాకర్ గారు ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఫోటో తీశారండి, ఇప్పుడు మీరు అక్కడ చూశారు కదా ఆ పైన కనపడుతున్నది, అది పుట్టపత్తిలో తీసింది, 2008లో తీసిన ఫోటో అది, అది పుట్టపత్తిలో ఫోటో. 2008లో బాబావారు సహస్ర చంద్ర దర్శనం చేసుకున్నారు, అప్పుడు భాగవత సప్తాహం చేశారు. నవంబరు 11వ తారీఖు నుంచో 8వ తారీఖు నుంచో నాకు గుర్తులేదు, ఒక 7 రోజులు పురాణం రోజు ఒక్కొక్కటి చేత భాగవతం చెప్పించారు. అందులో 11వ తారీఖు నవంబర్ 11న నేను ప్రహ్లాద చరిత్ర చెప్పా, అప్పటి ఫోటో అది. అప్పుడు మీలో కొంతమంది వచ్చి ఉంటే మీకు తెలుస్తుంది, రాకపోతే రేడియో సాయి అని కొడితే వద్దిపత్తి పద్మాకర్ రేడియో సాయి నవంబర్ 11, 2008 కొట్టండి. నా దృష్టిలో 11 గుర్తు బాగా, ఒకవేళ 11 కాకపోతే 12 అయినా అవ్వచ్చు, ఈ రెండింటిలో ఏదైనా మొత్తం మీద. ఇప్పుడు ఆ ఫోటో తీశారు అక్కడ, అవునా, ఇంకెప్పుడు పద్మాకర్ గారు ఆ స్టేజ్ దగ్గర అలాగే చేతుల్లో పెట్టుకుని ఉంటాడా, అది ఒక ఫోటో అప్పటిది కాబట్టి ఇంకెప్పుడు ఆ ఫోటో అనేది వస్తారే. మీకు అక్కడ ఒక విషయం చెప్పాలండి, నాతో పాటు అంటే మా ఇంట్లో ఆ ఫోటోలు ఉన్నాయి కాబట్టి చూస్తే తెలుస్తుంది, మా తమ్ముడు కూడా వచ్చాడు ఆ ఉపన్యాసానికి. బాబావారికి నేనంటే చాలా ఇష్టం, అందుకని ప్రహ్లాద చరిత్ర ఈయన చెబితేనే బాగుంటుంది, ఇందులో పాటలు కూడా ఉంటాయి కదా అన్నారట. అందువల్ల అప్పుడు టీటీడీ చైర్మన్ ఉండేవారే చెన్న ఆయన పేరంటే ఆదికేశవ నాయుడు, డీకే ఆదికేశవ నాయుడు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏమంటే ప్రహ్లాద చరిత్ర మీరే చెప్పాలన్నారండి బాబావారంటే అలాగే అన్నాను. నాతో మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు ఓ వెండి పాదుకలు తీసుకొచ్చాడు. ఈ పాదుకలు పట్టుకొచ్చి బాబావారికి ఇస్తే బాబావారు టచ్ చేసి ఇచ్చారు. నేను నిలబడి పురాణం మొదలెట్టాను. నేను సాధారణంగా శుక్లాంబరధనం శ్లోకం చదవకుండా ఎప్పుడు పురాణం చెప్పను. ఆ రోజు మాత్రం శ్రీమద్భద్ర గజేంద్రోద్ధామకరార్పిత సుపుష్పదామగ్రీవాధామలలామ సుగుణస్తోమ దరహాస సుముఖ సోమ సాయి అని సాయి ప్రార్థనతో పురాణం మొదలెట్టాను. మా తమ్ముడు ఏం చేశాడు, గణపతి స్తోత్రం చేయలేదేమిటో వీడు అనుకున్నాడు. పురాణం అయిపోయింది. అయిపోగానే బాబావారు మా తమ్ముడికే సలహా చూస్తూ ఇలా సృష్టించి గణపతి బొమ్మ ఉన్నటువంటి గొలుసు సృష్టించి నా వెళ్ళలో వేశారు. ఇక చూడండి జనాలందరికీ, మా వాడు వచ్చి నాకు అర్థమైంది స్వామికి మీరేం చెప్పద్దు అన్నాడు. చాలా గొప్ప అనుభూతి అది. ఆ తర్వాత బాబావారు ఎక్కువ కాలం లేరనుకోండి, అవతారం సాధించేశారు 2011లోనే. ఎందుకు చెప్తానంటే ఇక్కడ బాబా ఫోటో కూడా పెట్టాడు చంద్రగుప్త. నేను ఆయన పురాణానికి ఒప్పుకోవడానికి మూల కారణం ఆయన బాబా భక్తుడు. నేను ఇంతవరకు మా ఆర్గనైజేషన్ తప్ప బయట ఆర్గనైజేషన్ ద్వారా పురాణాలు చెప్పడానికి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలా. అయోధ్యలో పురాణం పెడదాం గురువుగారు అన్నాడు ఆయన. లాస్ట్ ఇయర్ వచ్చి పాపం ఎంతో శ్రద్ధతో మా ఉప్పల్లో ఉన్న ఇంటికి వచ్చి కిందే కూర్చుని గురువుగారు నేపాల్లో ఖాట్మండ్లో పురాణం చెప్పండి అంటే ఒప్పుకున్నాను. ఇంతలో కొంతమంది భక్తులు ఉన్నారట, ఖాట్మండు వెడితే కథం అయిపోతాం అన్నారట. గురువుగారితో వెడితే ఖాట్మండు కాదు కదా, మీరు హిమాలయ పర్వతాల్లో మకాం పెట్టినా మీ తల వెంట్రుకు ఓడకుండా రక్షించి తీసుకొచ్చే శక్తి నాకుంది. కాబట్టి నేపాల్ వెళ్ళినా మీ పాపాలు పోతాయి తప్ప ప్రాణాలు పోవు. మేము అలా వెళ్ళాం. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంతవరకు మాతో యాత్రకు వచ్చిన వాళ్ళందరినీ ఇంటికి చేర్చాము సుస్పష్టముగా. మీరుకి నమ్మకం ఉండాలి. కాకపోతే కొంతమంది భయపడ్డారండి, ఎందుకు వచ్చింది గురువు గారు, అయోధ్యకు మారుద్దామండి అన్నాడు ఆయన. ఈ విధంగా అయోధ్యకు మార్చాము. ఆయన రాగానే ఆయన ఎవరో తెలియదు, ఏదో పురాణానికి ఎప్పుడో వచ్చానని చెప్పారు. ఆయన రామ్మోహన్ గారు తీసుకొచ్చారు కనుక రామ్మోహన్ గారి మొహం కొంతవరకు తెలుసు కనుక ఏం చేయను ఒప్పుకుందామో ఒప్పుకోవద్దా అంటే మేము బాబా భజన పెడుతున్నామండి, మేము బాబా భక్తులు అండి అన్నారు ఆయన. మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నారు, వచ్చేస్తున్నానన్నాను. తర్వాత చూశాను వాళ్ళ ఆవిడ శక్తి వల్లే ఆయన బతుకుతున్నాడు అనే విషయం అర్థమైంది నాకు. వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఉత్తముడు అండి. పాప ఆయన ఆ కంఠం ఒకటే కొంచెం అలా అరుస్తున్నట్టు కనపడుతుంది. కొంతమంది వాక్కు కటువుగా ఉంటుంది, మనస్సు వెన్నపోస, నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యం. మాట్లాడితే కఠినంగా వజ్రంలో ఉంటుంది, మనస్సు వెన్నపోసే, అది కొంచెం అలవాటైతే తెలుస్తుంది. ఈరోజు మన కంగారు వచ్చి ఆయన అరుస్తున్నాడు కదా అని మనం కరిస్తే ఈయన అరుస్తాడు ఆయనకు అరుస్తాడు, దాంతో కార్యక్రమం విరిగిపోతుంది. కొంచెం కనిపెడితే మనకు తెలుస్తుంది పాపం. ఇంతకీ ఎందుకు చెప్తానంటే బాబా భక్తుడనే ఒక్క కారణము చేత నేను ఆ ఆర్గనైజేషన్కు ఒప్పుకొని రావడానికి పురాణం చెప్పడానికి సిద్ధపడ్డాను అంటే ఆయన మీద ఎంత భక్తి ఉందో నాకు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కొన్ని కొన్ని అప్పుడప్పుడు వచ్చే కొన్ని కొన్ని అనుభూతులు అన్నమాట. మహాత్ముల యొక్క మనస్సులు, వాళ్ళ సంకల్పాలు, వాళ్ళ వికల్పాలు ఒకే రకంగా ఉంటాయి. ఈ బ్రహ్మదేవుడు ఒక్కప్పుడు మాత్రమే ముసలివాడయ్యాడు, శాశ్వతంగా ముసలాడు కాదు. దానికోసం ఇంత ఖర్చు చెబుతాను అన్నమాట. ఎప్పుడో నేను పురాణం చెప్పిన ఫోటో ఉంటే గురువుగారు ఎప్పుడు అలాగే ఉంటారని, లక్ష్మీదేవి పాదాలు ఒత్తితే ఎప్పుడూ పాదాలు ఒత్తిందని, బ్రహ్మను కానీ ఇంకెప్పుడు ఎప్పుడు శాపం పొందిన ముసలాయినే అని అనుకోవద్దు. బ్రహ్మ ఎప్పుడు 30 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటాడు. భగవంతుడు కొందరు కొన్ని వరాలు ఇచ్చాడండి. బ్రహ్మకి నవయవ్వను ఇచ్చాడు ఆయన, ఎప్పుడు కుర్రాడే. నన్ను చూడటల్లా మీరు నిగనిగలాడుతున్న నల్లని వేషం, నల్లని ఈ ఒత్తైన జుట్టు, కళ్ళదోడు లేని నా కళ్ళు, ఈ కళ్ళు నాలుగు ఎందుకు, కళ్ళదోడు ఎందుకు పెట్టానంటే నాకు కూడా 4 కళ్ళు ఉన్నాయి చతుర్ముఖుణ్ణి అని చెప్పడానికి ఇలా చెప్పాను తప్ప, లేకపోతే నేను చాలా కుర్రాడిని. మీకోసం తాత్కాలికంగా కొంచెం పురాణం చెప్పేవాడు ముసలాడి కింద కనబడితే బాగుండని 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోకి మార్చుకున్నాను వయసు. అంతేగాని నేను నిజంగా నా వయసు ఎంతండి, 3 ఏళ్ళు 21 కలపడ్డం ఇలా కనబడుతున్నాను. సరే ఎందుకు ఎందుకు చెప్తానంటే నేను బ్రహ్మగారు పరమసుందరుడు, పద్మవర్ణంతో ఉన్నవాడు, ఆ పుణ్యాత్ముడు అక్కడికి వచ్చాడు. అందుకే భాగవతంలో ఆయన వర్ణిస్తూ కనకదండ సుకుమార మండితంబైన శరీరం అన్నారు. బంగారపు రంగుతో మిసమిసలాడిపోతున్న ఒక గొప్ప అందగాట్ట ఆయన. అంతటి బ్రహ్మ ఎదురుగా రాగా ఆయనకి చెయ్యవలసిన సేవలు చేసి ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం అన్నీ ఇచ్చాడు వాల్మీకి. మహాత్ములు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, వాడు కడుక్కున్నా కడుక్కోపోయినా నీళ్ళు ఇవ్వాలి. బ్రహ్మగారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే ఆయన కడుక్కోవాలా? ఇంకా తాగడానికి ఇచ్చే నీరు అర్ఘ్యము అంటారు. చేతులు కడుక్కోవడానికి ముందు నీళ్ళు ఇస్తారే, ఆ చేతిలో పోసే నీరుకి అర్ఘ్యమని. పాద్యము అంటే పాదములు కడుక్కోవడానికి ఇచ్చే నీరు అని అర్థం. ఇక ఆచమనం లోపలికి తీసుకునే నీరు అన్నమాట. ఇవన్నీ ఇచ్చాక ఆయన ఎదురుగుండా తాను కూడా చిన్న ఆసనంలో కూర్చున్నాడు. ఆయన ఎత్తులో ఉంటే ఈయన కింద ఉన్నాడు. గురువు కంటే శిష్యుడు కొంచెం డౌన్లో ఉండాలి, తక్కువ ఎత్తులో ఉండాలి, అందుకని కింద కూర్చున్నాడు. వచ్చింది బ్రహ్మ సృష్టికర్త, స్వయంభూ, తన ఎంత తాను పుట్టిన మహాత్ముడు. అంతటి మహాత్ముడు ఎదురుగుండ ఉంటే పరధ్యానంతో ఎవడన్నా ఉంటాడా? వినయంగా నమస్కరించి, మహాత్మా మీరు వచ్చారు వచ్చారు అని వినయంతో ప్రార్థించాలి. కానీ ఈయనకి బ్రహ్మ ఎదురుగుండ ఉన్నా ఇంకా నదీ తీరము, పిట్టని బోయబోడు కొట్టడం, తాను శ్లోకం పలకడం, ఆ శ్లోకమే గుర్తొస్తోందిట, ఇంకేం గుర్తుకు రావట్లా. అప్పుడు బ్రహ్మ పకపకా నవ్వి, నీ మనస్సులో మెదులుతున్న భావములు నాకు తెలుసు అనగా నేను సర్దుకున్నట్ట, నాయన రామాయణం అనే ఒక గొప్ప కావ్యం ఉన్నది, అది శ్రీరామచంద్రుడి చరిత్ర, శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ మానవుడిగా జీవించిన దివ్య కథ. ఆ కథని భూలోకానికి అందించే బాధ్యత నీకు నారదుడిచ్చాడు ముందు. నారదుని ద్వారా కథ విన్నావు, ఆ కథంతా ఇప్పుడు నీకు తెలుస్తుంది. దాన్ని నువ్వు రాయాలి, రాయడానికి ఒక ఛందస్సు కావాలి. అందుకే సరస్వతిని నీ నాలుక మీదకి చేర్చి బోయవాడు బాణం కొట్టగానే శ్లోకం వచ్చేలా చేశాను. ఇంతకీ నిజానికి నువ్వు శ్లోకం చెప్పాననుకుంటున్నావే, అది నా భార్య సరస్వతీదేవి నీ నాలుక మీద వండి పలికింది, పలికించింది పలికింది అంతా సరస్వతే, నీవు నిమిత్తమాత్రుడివి, దానికి శ్లోకం అని పేరు అన్నాడే. అలా మొట్టమొదటి శ్లోకం పుట్టిందనమాట. అది ఛందస్సు, వేదము యొక్క సారం ఆ రూపంలో వచ్చింది. నాలుగు పాదాలు, పాదములకు 8 అక్షరములు ఉంటాయి. 5 అక్షరం ఎప్పుడు లఘు అయి ఉండాలి, సర్వత్ర లఘు పంచమం. ఎప్పుడు 5 అక్షరం లఘువు తప్ప గురువు ఉండకూడదు. ఈ నియమములతో ఈ శ్లోకముతో నువ్వు రామాయణ కావ్యం అంతా రాయి. నువ్వేదో చెడ్డ మాట అన్నాను, శాపం పెట్టాను అనుకుంటున్నావు. నిజానికి శాపం కాదు, ఆ శ్లోకానికి ఇంకో గొప్ప అర్థం ఉందన్నాడు ఆయన. పండితులు ఆ శ్లోకం యొక్క 2 అర్థం కూడా చెప్పారు. మా అంటే లక్ష్మి అని అర్థం, అందుకే మాధవుడు, లక్ష్మీదేవికి ధవుడు అంటే భర్త అని అర్థం. కాబట్టి మా అనే అక్షరములకు అర్థం ఏంటనమాట, లక్ష్మి. నిషాద అంటే భర్త, మా నిషాద అంటే లక్ష్మీ వల్లభ, లక్ష్మీవల్లభుడవైన ఓ రామచంద్ర ప్రభో, త్వం నీవు శాశ్వతీ సమాహ ఎక్కువ సంవత్సరములు ప్రతిష్టాం ప్రతిష్టను పొందుదువుగాక, రామ నీ కీర్తి భూలోకంలో శాశ్వతంగా ఉండిపోగాక అని మొదటి పాదానికి అర్థం. ఎందుకు ఉండాలి రాముడి కీర్తి శాశ్వతంగా అంటే, క్రౌంచ మిథునాత్ కామమోహితం ఏకం అవధీహి, నువ్వు చేసిన పని వల్ల నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. నువ్వు చేసిన పని ఏమిటి? కామమోహితుడై స్త్రీలను నాశనం చేస్తున్న రావణుడనే ఒక దుర్మార్గుణ్ణి అవధీహి చంపటం వల్ల, స్త్రీలను చెరబడుతున్న రావణుణ్ణి నువ్వు చంపావు, చంపడం వల్ల ఓ లక్ష్మీ వల్లభ నీ పేరు భూలోకంలో శాశ్వతంగా మారుమోగిపోగాక అని 2 అర్థం, అసలర్థం ఇది. చూసారా ఆయనేమో ఒకందుకు అన్నాడు, దాని అర్థం ఏమో ఇలా వచ్చింది, కామమోహితుడైన రావణుడనేవాడిని నువ్వు చంపావు, చంపావు కాబట్టి ఓ లక్ష్మీ వల్లభ నీ కీర్తి భూలోకములో శాశ్వతముగా ఉండిపోగాక. ఇందులో 7 కాండలు కూడా ఉన్నాయండోయ్. మానిషాద లక్ష్మీ వల్లభ అది బాలకాండ, ప్రతిష్టాంత్వం అయోధ్యానగరంలో ఉన్నంత వరకు రాముడు సుప్రతిష్ఠితుడు కీర్తివంతుడు, కాబట్టి 2 దానికి అయోధ్యాకాండ అని అర్థం అన్నమాట. శాశ్వతీ సమాహ అంటే 14 అరణ్యవాసం చేశాడని అంతరార్థం, అంటే 3 ఏమిటనమాట, అరణ్యకాండ. యత్ క్రౌంచ మిథునాదేకం, ఆ ఎత్తండం ద్వారా సుందరకాండ. క్రౌంచ మిథునాదేకం అవధీహి అనగా వరుసగా ఇందాక ఎత్తంటే కిష్కింధాకాండ, అందులో కామమోహితుడు అంటే వాలి అని అర్థం అన్నమాట. కిష్కింధాకాండలో వాలి యొక్క చరిత్ర కనబడుతున్నది కనుక దానిని, వాలిని చంపి తారని తర్వాత రుమని రక్షించాడు కనుక కిష్కింధాకాండ వచ్చింది. తద్వారా ఎత్తు గొప్ప వేద మార్గములో నడుచుకుని, ఆకాశ మార్గములో నడుచుకుని సీతాన్వేషణకి వెళ్ళడం వల్ల సుందరకాండం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, అవధీహి యుద్ధంలో అందరినీ సంహరించాడు, పాపాత్ముల్ని రావణుడు మొదలైనటువంటి వాళ్ళని, కాబట్టి యుద్ధకాండ. చిట్ట చివర కామమోహితం, నీవు సీతావియోగంతో నిరంతరం దుఃఖం పొందావు, అంటే ఉత్తరకాండ. ఈ విధంగా ఏడు కాండలు కూడా అందులో ఇమిడిచేట తెలియకుండానే ఒక్కొక్క పాదములు ఒక్కొక్క కాండము కూడా బయటకు వచ్చింది. ఏకకాలంలో బోయవాడికి శాపం, రెండో దాంట్లో రామచంద్ర నువ్వు రావణుణ్ణి చంపావు గనక శాశ్వత కీర్తి పొందుదువుగాక అని వచ్చింది, మూడో దాంట్లో వరుసగా ఏడు కాండములు ఉన్నట్టు అర్థం వస్తోంది. ఈ విధంగా ఇన్ని అర్థములతో కూడిన ఈ పవిత్రమైన దీనికి అనుష్టుప్ అనే ఛందస్సు అని పేరు పెడుతున్నాం. దీనికి అనుష్టుప్ ఛందస్సు అని పేరు అన్నమాట. మీరు ఇందాక విష్ణు సహస్రనామం చదివారే, అది అనుష్టుప్ ఛందస్సే. లలితా సహస్రనామం చదువుతున్నారే, ఇవన్నీ అనుష్టుప్ ఛందస్సులు. ఈ అనుష్టుప్ ఛందస్సులో నాలుగు పాదాలు ఉంటాయి, పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి, ఐదు అక్షరం లఘు అయి ఉండాలి. అక్కడక్కడ కొన్ని చోట్ల లఘు బదులు గురువు కూడా ఉండే ఉంటాయి, అవి ఎక్సెప్షన్స్, మనం రాయకూడదు ఆయన రాయొచ్చు. లోకాభిరామం అన్నప్పుడు అక్కడ మకారం పక్కన సున్నా ఉంది కనుక అది గురువే, కానీ అది వాల్మీకి రాశాడు కనుక పనికొస్తుంది, మనం రాయకూడదు. వాల్మీకి కొన్ని చోట్ల కొద్ది నియమాలు ఉల్లంఘించాడు కావాలని, ఎందుకంటే ఆయన వేదస్వరూపుడు కనుక, ఆయనే పరమాత్మ కదండి. పరమాత్ముడు టైముని కావాలంటే తప్పించవచ్చు, మనం తప్పించకూడదు. మనం ఆరంటే ఆరింటికి రావాలి, విష్ణుమూర్తి ఆరింటికి వస్తానంటే ఏడింటికి వస్తే ఏడే ఆరు అవుతుంది, ఎందుకంటే ఆయనే కాలస్వరూపుడు కనుక. కాబట్టి ఎక్కడో ఒకటి అలా పక్కన పెడితే ఈ ఛందస్సుతో నువ్వు రామాయణం రాయి. ఈ రామాయణంలో నువ్వు నారదుని ద్వారా కొన్ని కథలు విన్నావు కదా, అవన్నీ నీకు గుర్తుంటాయి. కానీ నారదుడు కొంతవరకే చెప్పాడు, అన్నీ నీకు ఎలా తెలుస్తాయి, మిగతావి నీ తపస్సమాధితో చూస్తావు. నా అనుగ్రహంతో రాముడు నిద్రపోతున్నా, ఆయనకి పెళ్లి చేసుకున్నా, ఏకాంతంగా ఎవరితో అయినా మాట్లాడినా, అవన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. ఇవన్నీ నీ కళ్ళ ముందు కొన్ని కనబడతాయి, కొన్ని చెవులో వినబడతాయి, కొన్నింటిని నువ్వు ధారణ చేసావు ఇప్పటికే నారదుని ద్వారా. ఈ విధంగా గుర్తు పెట్టుకున్నవి, వినబడినవి, కనబడినవి, వీటితో నువ్వు 24,000 శ్లోకములతో ఒక మహాకావ్యం రాయి. ఆ కావ్యమునకు రామాయణం అని పేరు వస్తుంది. రామాయణం అంటే రెండు అర్థాలు, అయనము అంటే చరిత్ర, అయనము అంటే జీవితము లేక చరిత్ర. ఉన్నదున్నట్టుగా రాయబడిన హిస్టరీని మాత్రమే, ఇతిహాసమును మాత్రమే అయనము అంటారు. రామ అయనం రామాయణం అంటే రాముని చరిత్ర అనర్థం. రామా అని ఆకారాంత స్త్రీలింగ శబ్దమునకు స్త్రీ లేక సీత అని పేరు. అందుకే రామాయాహ అయనం రామాయణం అంటే సీత చరిత్ర. మళ్ళీ మనకు అర్థం కాదని కొంతమందికి రామాయణం అంటే రామచరిత్ర, రామస్య చరిత్రం అనుకుంటారు కనుక, నాయనలారా ఇది కేవలం రామచరిత్ర కాదు సీతాచరిత్రం, అందువల్ల రామ అయనం రామా అయనం రెండు సవర్ణ దీర్ఘసంధి. అందుకే విగ్రహవాక్యంలో రామస్య అయనం రాముని యొక్క చరిత్ర, రామాయాహ అయనం సీత యొక్క చరిత్ర, ఈ రెండు కారణములతో రామాయణం అయ్యింది. వాల్మీకి స్పష్టంగా మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా, సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. మళ్ళీ ఎంత చెప్పినా అర్థం కాని పెద్దలు ఉంటారు కొంతమంది, ఎంత పురాణం విన్నాక ఇందాక మీరు ఏం చెప్పారండి అనేవాళ్ళు కూడా ఉంటారట. ఒక ఆయన అడిగాడు, 2 గంటల ఉపన్యాసం వినేసి ఏం చెప్పేశారండి ఏం చెప్పేశారండి అన్నాడు. ఇది ఏం చెప్పానరా బాబు అంటే అదే ఆలోచిస్తున్నానండి అన్నాడు. ఏం చెప్పారని ఆఖరి అదే ఆలోచిస్తే ఇక ఆ బుర్రలో ఏమున్నట్టు. కాబట్టి కొంతమంది వింటారు, అన్నీ వింటారు, అవన్నీ గాలికి పోతాయి. ఆఖరి అందులో మాత్రం మిగిలిందల్లా కొబ్బరి అన్ని రబ్బరి, ఇవి మాత్రం గుర్తుంటాయి, మిగతా గుర్తుండవు. సాంబారు పాయసం ఇవి మాత్రం గుర్తుంటాయట, అసలు రామాయణం గుర్తుండదట. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాల్మీకి సీతాయాహ చరితం మహత్, మహత్తరమైన గొప్పదైన సీత యొక్క చరిత్రను నేను రాశాను. ఇదంతా ప్రత్యేకంగా సీత చరిత్ర అన్నాడు ఆయన. సీతకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన. రాముడు లేని రామాయణం ఉండదు, అలాగే సీత లేకపోతే కూడా రామాయణం ఏమీ లేదన్నాడు ఆయన. బ్రహ్మగారు ఇంత వరం ఇచ్చి చివరిని మళ్ళీ ఇంకో వరం ఇచ్చాడు, నీవు రామాయణం రాశాక ఆ రామాయణం శాశ్వతంగా భూమి మీద ఉండిపోతుంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమి మీద కొండలున్నంతకాలం, గిరయః అంటే కొండలు, కొండలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నీ రామాయణం ఉంటుంది. సరితశ్చ మహీతలే, భూమి మీద నదులు ప్రవహించినంతకాలం, నదులు సంపూర్ణంగా నాశనం కాకుండా ఎంతో కొంత నీళ్లతో ప్రవహించినంతకాలం నీ రామాయణం ఉంటుంది. అంటే అంతరార్థం ఏమిటి? మొత్తం కొండలన్నీ నాశనం అయిపోతే, నదులు నాశనం అయితే భూమి నాశనమై ప్రళయం వచ్చి అంతా తస్తామని అర్థం. ప్రళయకాలం వరకు నీ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుంది. ఎక్కడో ఒక చోట నిత్యం ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు, అయోధ్యలో పద్మాకర్ గారు 20వ తారీఖు మధ్యాహ్నం దాకా చెబుతూనే ఉంటారు ఈ కథని సెప్టెంబర్లో. ఇలా రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుంది. కొండలు నదులు భూమి మీద ఉన్నంతకాలం ఉంటుందిట. ఎంత గొప్పవరం, శాశ్వతంగా రామాయణం భూలోకంలో ఉంటుంది. ఇంకా రామాయణం ఎంతకాలం భూమి మీద ఉంటుందో అంతకాలం నువ్వు నా లోకంలో ఉంటావు. భూమి మీద రామాయణం ప్రచారంలో ఉన్నంతకాలం నువ్వు మల్లోకేషు చరిష్యతి, నా లోకాల్లో సుఖంగా ఉంటావు. శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటావని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడే చెప్పాడు ఆయన. రామాయణం భూమి మీద కొండలు నదులు ఉన్నంతకాలం ఉంటుంది, అది ఉన్నంతకాలం నువ్వు నా లోకంలో ఉంటావు. రామాయణ కథ ప్రచారం ఆగిపోతే నువ్వు బ్రహ్మలోకం నుంచి మళ్ళీ భూలోకానికి వస్తావు, పునర్జన్మెత్తుతావు. అప్పటిదాకా నువ్వు హాయిగా నా లోకంలో ఉంటావు. రామాయణ కథ ఆగడం అనేది అసంభవం అట. ఈ భూమి ఉన్నంతకాలం, ఈ లోకములు ఉన్నంత వరకు, ప్రళయకాలం వరకు రాముడి నామం, రాముడి కథ ప్రచారంలో ఉంటుంది. ఈ రాముణ్ణి ఏ దౌర్భాగ్యుడు అడ్డుకోలేడు, అడ్డుకుంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. పావు గంటలో అందరినీ చంపుతామన్నవాడిని పావు గంటలో కాదు కదా 15 గంటలు ఇచ్చినా సరే వాడు ఏం చేయలేడు. మీ ముందు వాడంతండి మీరు గట్టిగా, ఇందాక సూర్యబాబు గారు ఇచ్చినట్టుగా జై శ్రీరామ్ అంటే ఆ దెబ్బకే చచ్చిపోతాడు వాడు. వాడి మైకులు దద్దరిల్లిపోతాయి, మన మైకుల ముందు వాడెక్కడవుతాడు. మన వాళ్ళకి సాత్వికత ఎక్కువ, అందువల్ల రామారామాన్ని గట్టిగా అనలా. మీరు ఏకదాటిన రామ 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 అని గొక్క తిప్పుకోకుండా అంటే, ఈ గొక్క తిప్పుకోకుండా వచ్చిన అరుచులకి వాడు ఎప్పుడో పాత బస్తీలో ఉన్నవాడు, వాడికి తగిన శాస్తి సుస్థి చేసి చచ్చిపోతాడు. ఇంక వాడు బస్తీలో ఉండడం అది పెద్ద కష్టమా? రామశబ్దం అంత గొప్పదండి. రామనామం ముందు ఈ ప్రపంచంలో ఏ ఆయుధం పనికిరాదు. రాముడి బాణం కంటే రామనామం గొప్పది పమ్మన్నారు. రామనామం అంత గొప్పది. కాబట్టి రామనామం భూలోకంలో ఉంటుంది, రాముడి కథ ఉంటుంది, అది ఉన్నంతకాలం వాల్మీకి నువ్వు ఉంటావు అని బ్రహ్మగారు అదృశ్యమైపోగానే అప్పుడు ఆ మహానుభావుడు రామాయణం 24,000 శ్లోకాలతో రాశాట. ఆయన ఒక కథ రాయాలనుకుంటే అది కళ్ళ ముందు కనపడేది. ఆఖరికి రాముడు నిద్రపోవడం, మెలకు తెచ్చుకోవడం, స్నానం చేయటం, కళ్యాణ ఘట్టాలు, అప్పుడప్పుడు అంతఃపురంలో కైకతో దశరథుడు మాట్లాడుకోవడం, రహస్య సంభాషణలు అన్నీ టీవీ స్క్రీన్లో కనబడినట్టు ఆయన కళ్ళ ముందు కనబడేవి. కనబడుతుంటే రాశాడు ఆయన, మధురంగా రాశాడు. అసలు ఎంత సరళంగా ఉంటుందండి వాల్మీకి రామాయణం. అంతో ఎంతో వ్యాసుడి యొక్క పురాణములు కొంచెం కొన్ని చోట్ల కఠినంగా ఉంటాయి, కానీ వాల్మీకి మహర్షి యొక్క కావ్యం కొంచెం సరళ భాష. నా భాష మీకు ఎలా అర్థమవుతుందో వాల్మీకి భాష కూడా అంత హాయిగా అర్థమవుతుంది. పైగా పాడుకోవడానికి పనికొచ్చేలా రాశాడు. రాసిన తర్వాత ఆయన దీన్ని ఎవరికి చెప్పాలి అనుకున్నాడు. కావ్యం రాయడం కాదు, శిష్యులకు ఇవ్వాలి, శిష్యుల ద్వారా కావ్యం ప్రచారంలోకి వెళ్ళాలి. సరిగ్గా ఆ సమయానికి రామాయణం కథ అయిపోయింది, సీతాదేవి గంగానదీ తీరానికి వచ్చింది. తమసా నదీ తీరంలో రామాయణం మొదలుపెట్టిన ఆయన ఈ కావ్యం పుచ్చుకొని కాన్పూరు దగ్గర, కాన్పూర్ మీకు ఇక్కడికి దగ్గరే బిఠూర్ అని ఉంది, అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉన్నది, ఇంకొక ఆశ్రమం బ్రాంచి, గంగానదీ తీరం అది. అక్కడ ఆయన ఉంటూ ఉండగానే శ్రీరామచంద్రుడు లక్ష్మణుని ద్వారా సీతను అక్కడ విడిచిపెట్టాడు. సీతాదేవిని స్వయంగా తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు వాల్మీకి. ఎంత యోగం పట్టిందండి వాల్మీకి. ఆయన ఆదిలక్ష్మీ స్వరూపిణి అయిన సీతాదేవి కావ్యమని ప్రత్యేకంగా చెప్పి రాశాడు. కావ్యం పూర్తయిన సమయానికి లక్ష్మీదేవి వచ్చింది ఆయన ఆశ్రమానికి. ఆయన నిజంగా యోగజాతకుడు. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం రాశాడు. తిక్కన లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు. కవిత్రయంలో రెండో వాడు, అద్వితీయుడు ఆయన. ఆయన ఎక్కడ గద్యము లేకుండా, వచనము లేకుండా కేవలం పద్యములతో రామాయణం రాశాడు. అది కూడా ఉత్తర రామాయణం అంటే ఉత్తరకాండే రాశాడు. అందులో వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి సీతాదేవి వస్తుంది. సీతాదేవికి నమస్కరించి గంగా తీరంలో అంటాడు ఆయన, ఇదేమన్నా ఆశ్రమం బిచ్చట నీవు వసింపులో ఒక పావని సదమల వృత్తి నీకు పరిచర్యలు చేయుదురీ తపస్వినుల్ ముదముగా రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనిల్చు నీ పదములు సోకి మా ఉనికి పావనమై చెలువందు నంబరో. ఈ పద్యం తిక్కన గారి తల్లి, లోకాలని పవిత్రం చేసే తల్లివి నువ్వు, ఇది నా ఆశ్రమం, ఇక్కడ నువ్వు శాశ్వతంగా నివసించవచ్చు, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళేదాకా అవతారం చాలించేదాకా ఉండవచ్చు, నీకు మా మునిపత్నులు సేవ చేస్తారు, ఇక్కడ నిరంతరం రామనామస్మరణ తప్ప అన్యనామస్మరణ ఉండదు, ఈ ఆశ్రమంలో శ్రీరామ్ జై శ్రీరామ్ తప్ప మరొక నామం ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడాలు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఉండవు, ఇక్కడ సుఖంగా ఉండి నీ పదములతో మా ఆశ్రమాన్నే పవిత్రం చెయ్యన్నాడు. ఆవిడ పాదం ఎక్కడ పెడితే ఆ పాదం పుణ్యక్షేత్రం అవుతుంది. వైకుంఠానికే పవిత్రతని ప్రసాదించిన తల్లి ఇప్పుడు సీతారూపంలో అక్కడ ఉన్నది. అందువల్ల నువ్వు ఇక్కడ పాదం పెట్టావు, మా చరిత్ర, మా స్థలం, మా ఆశ్రమం అత్యంత పవిత్రమైపోతాయి అన్నాడు ఆయన. అందువల్ల అక్కడే మకాం పెట్టింది. అక్కడ ఉండగానే లవకుశులు పుట్టారు. ఈ లవకుశుల్ని శిష్యులు చేసుకున్నాడు, రాముడు కొడుకులు శిష్యులు అయ్యారు. ఇప్పుడే రాసింది సీతారామ కథ. ఆ కథని మొట్టమొదటి ఎవరి ద్వారా లోకంలో ప్రచారం చేయిద్దామా, స్పాన్సర్షిప్ ఎవరు స్వీకరిస్తారా అనుకుంటుంటే రాముడు కొడుకులు వచ్చారు ఆయన ఆశ్రమంలోకి. కుశలవులు ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన పూర్తిగా ఈ 24,000 శ్లోకాలు వాళ్ళ చేత కంఠస్థం చేయించాడు. 24,000 శ్లోకములు కేవలం 24 రోజుల్లో నేర్చుకున్నారంటే, రోజుకు 1000 శ్లోకాలు కంఠస్థం చేశారు వాళ్ళు. ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి, 25 నుంచి విష్ణు సహస్రనామం కంఠస్థం చేస్తున్నా, మళ్ళీ పుస్తకం లేదా చదవలేకపోతున్నాం మనం. మహాత్ములు వాళ్ళు, కారణ జన్ములు వాళ్ళు. పైగా శృతి ఎలాగ నిబద్ధించాలో వాళ్ళకి తెలుసు. శృతి ఎత్తుకుని ఒక శృతిలో మొదలుపెట్టి పైకి వచ్చారు కీచుకుని అరుస్తారు కొందరు. అలా కాకుండా సంగీత స్వరూపులు గనక సతానముగా అన్నారు సంస్కృతంలో, తానము రాగము తాళము తప్పకుండా, శృతి తప్పకుండా మనోహర కంఠంతో, అందులో పిల్లలు కదా లేత కంఠంతో పాడుతూ ఉంటే ఆ గానమునకు చెట్లు కూడా చిగురించాయి. అందుకే పోతన గారు భాగవతం నవమస్కంధంలో అంటాడు, వట్టి మ్రాకులు పల్లవింప అవారితంబుగపాడగా అంటాడు. కుశలవులు రామాయణాన్ని పాడుతూ ఉంటే వట్టి మ్రాకులు పల్లవించాయి, ఎండిపోయిన చెట్లు బతికి చిగురించి శాఖోపశాఖలయ్యాయి. చచ్చిపోయిన చెట్లు బతికాయంటే ఇక ఈ మనుషులు బ్రతకడంలో ఆశ్చర్యమేమున్నది. అంత మధురంగా పాడారు వాళ్ళు. ఈ విషయం రాముడి దాకా వెళ్ళింది. అప్పుడు రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. యాగం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మధ్య మధ్యలో సంగీత సభలు, పురాణ సభలు, వేద సభలు ఇవన్నీ జరగాలి. ఏమీ లేకుండా యాగం చేయకూడదుగా, ఊరికే మంత్రం చెప్పుకుంటూ పోతే అది బాగుండదు. అందుకని సంగీత సభ ఏర్పాటు చేశారు. రామచంద్రుడి అశ్వమేధ యాగం జరుగుతూ ఉండగా అవభృత స్నానమునకు ముందు కుశలవులు అక్కడికి వచ్చి ఏమి గానం చేసేసారండి. వాళ్ళు గానానికి వెడుతుండగా వాల్మీకి మహర్షి ఖచ్చితంగా ఒక హెచ్చరిక చేశాడు, నాయనలారా మీరు మునిబాలకులు వలె ఉన్నా మునిబాలకులు గారు క్షత్రియులు కాబట్టి ఎవరైనా కానుకలు ఇస్తే డబ్బులు మాత్రం పుచ్చుకోకండి, డబ్బులు మీరు పుచ్చుకోకూడదు, ఇంకేదన్నా పుచ్చుకోండి. ఎవరన్నా వచ్చి ఉంగరమో బొంగరమో నెక్లెస్ ఇస్తే రెక్లెస్గా సమాధానం చెప్పకుండా సున్నితముగా పుచ్చుకోమని తిరస్కరించండి. ఏమైనా కొమ్ము బోరాలు యజ్ఞోపేతాలు దండాలు వస్త్రాలు ఇస్తే స్వీకరించవచ్చు, అవి ధర్మం అంటే వాళ్ళు అలాగే తీసుకున్నారు. అందుకే ఇక్కడ రాశారు రామాయణ ప్రారంభంలోనే కుశలవులు గానం చేస్తూ ఉంటే ఒక ఆయన యజ్ఞోపవేతం ఇచ్చాట, ఒక ఆయన చక్కని పట్టు వస్త్రం ఇచ్చాడు, ఒక ఆయన వచ్చి దండం ఇచ్చాడు, ఒక ఆయన కమండలం ఇచ్చాడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారట, ఒక్కొక్కరు పళ్ళు కూడా ఇచ్చారట, కొందరు వేళ్ళు ఇచ్చారట వట్టి వేళ్ళు లాంటివి, ఇలా రకరకాల కానుకలు ఇచ్చారు తప్ప డబ్బులు మాత్రం వాళ్ళు స్వీకరించలేదు. ఇది రాముడికి తెలిసింది. యజ్ఞంలోకి వచ్చి ఇద్దరు ముక్కుపచ్చలారని పిల్లలు ఎవరో గానం చేస్తున్నారు, అందులో నా కథ అని విని సభలోకి పిలిచాడు. రాముడు సింహాసనం మీద కూర్చునున్నాడు. ఆయన కొడుకులు ఎదురుగుండా వచ్చారు, వాల్మీకి శిష్యులు. నాయనలారా మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే మాకు తెలియదండి అన్నారు వాళ్ళు. తర్వాత రేపో మాపో మీకు తెలుస్తుందిరే, అంటే లవకుశ లేదు యుద్ధం చేశారు చావగొట్టారు ఇవన్నీ కల్పిత కథలు, సరదాగా చూడడానికి బాగుంటాయి కానీ అదేం రామాయణంలో లేవు సుమా. కేవలం రాముడు మీకు రేపో మాపో తెలుస్తుంది, ఏది ఆ రామాయణ కథ వినిపించామన్నా కానీ వాళ్ళిద్దరూ కూర్చుని వీణలు పుచ్చుకుని అద్భుతంగా గానం చేశారట. అదిగో అక్కడ మొదలైందనమాట రామాయణం. కుశలములు రాముడు శ్రోతగా ఉండగా రామాయణ కథను గానము చేసిరి. ఆ గానమాధుర్యంలో రాముడు కూడా కొట్టుకుపోయాడు. ఇది రామాయణ ఆరంభం. ఇక అక్కడి నుంచి రామాయణ కథని అయోధ్యానగరం సరయూ తీరంలో ఉంది. సరయూ తీరంలో ఉన్న అయోధ్యానగరాన్ని స్వయంగా వైవస్వతమును నిర్మించాడు. 15 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉంది. అది సుందరమైన నగరం. ఆకాశాన్ని అంటుతున్న మేడలున్నాయి, మిద్దెలున్నాయి, వీధులు విశాలంగా ఉన్నాయి. ఇరుకు వీధులుగా ఇవన్నీ తర్వాత ఇరుగ్గా చేశారు వీళ్ళు. ఆ రోజుల్లో ఒక్కొక్క వీధిలో 8 ఏనుగులు కూడా వెళ్ళగలిగేవట. అంత విశాలమైన వీధులున్నాయి. స్త్రీ పురుషులు మంచి మనోహరమైన ఆకారాలతో ఉండేవారు. తోటలున్నాయి, ఫలవృక్షాలున్నాయి, అపూర్వ వాతావరణం. దాన్ని వృద్ధుడైన దశరథుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి భార్యలు 3 కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకి సంతానం లేకపోయింది, దాంతో పుత్రకామేష్టి చేశాడు. ఇలా వాళ్ళు మొదలుపెట్టి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం వింటున్న రామాయణం అంతా నిజానికి కుశలవుల గానం అన్నమాట. ఆ గానం కూడా మనోహర గానం పొమ్మన్నారు. ఈ రామాయణాన్ని సంపూర్ణముగా చెప్పాలంటే కనీసము 41 రోజుల పాటు రోజు 3 గంటలు చెబితే కొంత న్యాయం దొరుకుతుంది. కొంత 5 రోజులు 6 రోజులు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చెబితే రామాయణంలో అక్కడ ఎక్కడ ఒక్కొక్క ముక్క ఊరికే సారాంశం తప్ప మానవ మాత్రుడు చెప్పలేడు. అసలు రామాయణానికి సంపూర్ణంగా భాష్యం చెప్పడమే మన వల్ల కాదు. పూర్తి రామాయణాన్ని వ్యాసుడు వాల్మీకి కూడా మనకు అందించలేదు. వ్యాసుడు కూడా రామాయణాన్ని పురాణాల్లో కొంత అందించాడు. వాల్మీకి ఎలాగో 24,000 శ్లోకాల్లో రాశాడు. అసలు రామాయణం ఎంతో తెలుసా? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. 100 కోట్ల శ్లోకములతో బ్రహ్మ రాశాడు రామాయణాన్ని. 100 కోట్లు. 1 కోటి శ్లోకం చదవడానికే మన జీవితం సరిపోదు. ఈ 24,000 శ్లోకాలు చదవడానికే బోలెడేసి రోజులు పట్టేస్తుంది. అటువంటిది 100 కోట్లు శ్లోకాలు ఎవడ చదవగలడండి? అందుకని బ్రహ్మగారు నారదుణ్ణి పిలిచి 100 కోట్ల శ్లోకాల్ని 1 కోటి కింద సంక్షిప్తం చేయమన్నాడు. నారదుడు 1 కోటి శ్లోకములతో కథ రాశాడు. 1 కోటి శ్లోకములు కూడా కష్టమే. ఎందుకంటే మహాభారతం 100,000 శ్లోకాలు అయితే 18 రోజుల్లో 5 పెట్టి చదివిస్తే కానీ అవడంలా. 18 రోజులు ఒక 5 కూర్చుంటే కానీ 100,000 శ్లోకాలు పూర్తి అవ్వవు. అటువంటిది 1 కోటి శ్లోకాలు ఎన్నాళ్ళు చదవగలుగుతారు? ఎవరైనా ఎన్నాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు? అందుకని నారదుడు ఏం చేశాడు? వాల్మీకి కథ చెప్పి కేవలం 24,000 శ్లోకాల్లో రాయమన్నాడు, సంక్షిప్తం చేయమన్నాడు. మన అదృష్టవశాత్తు వాల్మీకి మహర్షి చేతిలో పడింది కనుక అది బ్రహ్మ సంకల్పం, నారద సంకల్పం, అన్ని సంకల్పాలు దైవ సంకల్పాలు అవే కనుక కేవలం 24,000 శ్లోకములు, 24,000 శ్లోకముల పరిమితమైన కథ మనకు వచ్చింది. ఆ కథలో కొన్ని భాగములు మీకు చెబుతున్నా అన్నమాట. ఈ కథంతా ప్రధానముగా ఎవరెవరి మీదుగా నడిచింది? పాత్రలు చాలా పాత్రలు ఉన్నా రామాయణంలో ముఖ్య పాత్రలు కొన్ని ఉన్నాయి. ఒకటి రామచంద్రుడు. అసలు రాముడే విష్ణువు దీనికి కథానాయకుడు. ఇక స్త్రీ సీతాదేవి. దీంతోపాటు ముఖ్య పాత్ర, ఉత్తమోత్తమమైన పాత్ర హనుమంతుడు. హనుమంతుడు అనేవాడే లేకపోతే అసలు రామాయణమే లేదు. సరయూ నది లేకపోతే అయోధ్య లేదు, అయోధ్య లేకపోతే సరయూ నది లేదు. చెట్టు ముందా విత్తు ముందా అంటే చెప్పలేంట. అందువల్ల రాముడా హనుమంతుడా అంటే హనుమంతుడు ఉంటే రాముడు ఉండాలి, రాముడు ఉంటే హనుమంతుడు ఉండాలి. ఈ రెండూ లేకపోతే అసలు రామాయణం పూర్తే కదా. అదిగోసారి కిచ్చికిచ్చి అన్నాడా లేదా వెంటనే? హనుమంతుడు మాత్రమే రామాయణాన్ని సంపూర్ణముగా తెలుసుకుని చెప్పగలిగిన వాడు. అందులో ప్రతి పాత్రలో ఆయన కనపడతాడు. అటువంటి పండితుడు ఉండడు. హనుమంతుడిని తలుచుకుంటే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణ భవేత్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, రామాయణం ఉంది అనడానికి ఉదాహరణగా హనుమంతుడు లేని రాముడు లేడనగా వెంటనే పక్కన ఆ పండుకోతి కిచ్చకిచ్చని మీ కళ్ళ ముందు మీ ఎదురుగుండా అరిచిందా లేదా? అప్పటిదాకా లేని శబ్దం అప్పుడెందుకు రావాలి పని? కోతులు ఇక్కడ చాలా తిరుగుతున్నా, మనం పురాణం చెప్పుకుంటుంటే రావడం. ఈ క్షణంలో హనుమంతుడి గురించి ఎంతగానే ఎక్కిచ్చుకిచ్చని, ఒరాయి నేను ఉన్నానరా ఏదో రూపంలో అని చెప్పి వెళ్ళాడు లేదా. ఇన్ని అనుభూతులు జరుగుతూనే ఉన్న మూర్ఖులు ఏదో అలా జరిగిందంటారు. వాడి కర్మ వాడిన ఆ మూర్ఖుడిని ఎవడో బాగు చేయలేడు. ప్రపంచంలో పరమదరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు కమ్యూనిస్టు గాడే. అందుకే బాబా వారి దగ్గరికి వచ్చి ఒకడెవడో నేను కమ్యూనిస్ట్ అన్నట్ట, కమ్యూ నెక్స్ట్ అన్నారట. ఆ దరిద్రాన్ని ఎవడు మాత్రం ఎలా పుట్టారో మరి చండాల పెరుగులు అనబడదు కానీ ఏం తిరిగి పుట్టారో కానీ ఈ నాస్తికులు ఈ కమ్యూనిస్టులు కనబడితే తుపాకీతో కాలు చంపేయాలన్నంత కసి కలుగుతుంది. అది నాబోటి వాడు అనకూడదు కాబట్టి అనలేదు ఈ మాట నేను అల్లా. ఆ మాట అన్నది సాక్షాత్తు బాపు గారు అన్నారు ఒకసారి. బాపుకి రాముడు అంటే చాలా ఇష్టం. ఓ పరమనీచురాలు ఒక ఆవిడ హైదరాబాద్లో ఉంది. ఆవిడ రామాయణ కల్పవృక్షానికి వ్యతిరేకంగా విషవృక్షం రాసింది. ఈ విషవృక్షానికి బొమ్మ వెయ్యమని బాపు గారి దగ్గరికి పంపింది. బాపు గారు అందంగా బొమ్మేస్తారు కదా, అందుకని పైన అట్ట మీద బొమ్మ వెయ్యమని పంపి ఓ చెక్కు మీద ఎంటీ చెక్కు మీద సంతకం పెట్టి పంపింది. ఆయన చదివి మొత్తం చెక్కు అంతా రామ 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 అని రాసేసి మొత్తం చెక్కు అంతా రామ రామ అని రాసేసి తిరస్కరించి పంపేశాడు ఆయన. అది బాపు గారి గొప్పతనం అంటే. మహాత్ములు అంటే అలా ఉంటారు. రాముడికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు పిచ్చ పుస్తకం రాస్తే పుస్తకానికి ఆయన బొమ్మేస్తాడు, ఆ కోటి రూపాయలు ఇస్తే మాత్రం. అటువంటి నీచురాలికి ఎటువంటి లోకాలు వస్తాయో మనకి తెలియదే, తెలుసు నాకు. అదేంటో తెలియదు కానీ ఒక దౌర్భాగ్యుడు మాకు కూడా ఒక ఆత్మీయుడు పుట్టి ఆవిడికి శిష్యుడు అయ్యాడు. ఈ పాపాత్ములు ఎందుకు ఒక్కొక్క మోసంలో పుడతారు. నాకు ఒక్కోసారి మహా బాధ వచ్చి ఇలా అన్నందుకు నా జీవితంలో మొదటిసారి ఇలా అన్నన్నను క్షమించండి. నాకు రాముడికి వ్యతిరేకంగా ఎవరన్నా ప్రవర్తించినా, వాళ్లతో తిరిగినా, వాళ్ళని ప్రచారం చేసినా దుఃఖం కనుకొస్తుంది. ఆ దుఃఖంలో అపశబ్దం ఏదన్నా పలికినా దయతో మీరు మన్నించెదరుగాక. ఎందుకంటే రామశబ్దం అంత గొప్పది కనుక రాముడికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతకంటే బ్రతకడం కంటే చావడం మంచిదన్నమాట. రాముడిని తలుచుకోకుండా ఉన్నవాడు, రాముడి కథకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, రామ అనే శబ్దానికి వ్యతిరేకమైన వాడు, వాడు బ్రతికిన చచ్చిన వాడితో సమానం, జీవచ్ఛవం పొమ్మన్నారన్నమాట. అటువంటి నాస్తికులకి భగవంతుడు తగిన బుద్ధి ప్రసాదించుగాక, సద్బుద్ధి ప్రసాదించుగాక అని భగవంతుడు వేడుకుంటున్నాను. రాముడి పాత్ర, రాముడి కథ ఎటువంటివి, అవి తలుచుకున్న చోటల్లో ఏదో శుభం కలుగుతూనే ఉంటుందన్నమాట. ఇన్నింటికి మూలకారకుడైన హనుమంతుడిని తలుచుకుంటే మనకి ముందు బుద్ధి తెలివితేటలు వస్తాయి. హనుమంతుడిని రోజు తలుచుకుంటే బుద్ధి కలుగుతుంది, రెండవది బలం వస్తుంది, మూడవది యశః కీర్తి లభిస్తుంది. హనుమంతుడిని తలుచుకుంటే కీర్తినిస్తాడు, ధైర్యం ఇస్తాడు, నిర్భయత్వం ధైర్యం వేరు. బుద్ధిమంతుడు సరి అయిన పద్ధతిలో ఆలోచించేవాడి లక్షణం ధైర్యం. ఉదాహరణకి సరయు నది చాలా వేగంగా ప్రవహిస్తోంది, అందులోకి ఈత కడితే కొట్టుకు చచ్చిపోతాం అనుకోండి, మొండితనంతో పెడితే దాన్ని ధైర్యం అన్నరు. ఓహో మనం ఎంత ఈతగాళ్ళమైనా ఈ ప్రవాహానికి ఎదురేదలేం అనుకుని ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి, మొండితనంతో అందులో దూక్కకూడదు, అలా దూకితే ధైర్యం అన్నరు. తెలివితేటలతో కూడినటువంటి నిర్భయత్వమును ధైర్యం అంటారు అన్నమాట. అందుకే తర్వాత దాంట్లో నిర్భయత్వం అన్నాడు, భయము లేకుండా ఉండుట. భయము లేకుండా ఉండుట వేరు, పిచ్చి మొండితనం వేరు. కాబట్టి ధైర్యంలో తెలివితేటలు ఉంటాయి, నిర్భయత్వంలో తెలివితేటలు ఉండక్కర్లా. అరోగత, రోగం తొలగిస్తాడు ఆయన, శారీరక మానసిక రోగాలు రెండూ తొలగిస్తాడు. అజాడ్యం, జాడ్యము అంటే మందకొడితనం. ఒక్కొక్కడికి పని చెబితే ఇవాళ చెబితే ఏడాది తర్వాత అవుతుందన్నమాట. ఒక ఆయనకి ఫోన్ చేసేవాడిని నేను. ఫోన్ చేశాక ఏడాది తర్వాత ఏమండి గురుగారు మీరు ఏమన్నా ఫోన్ చేశారా అంటాడు. నేను 2018లో ఫోన్ చేస్తే 2019లో వాడికి వెలిగిందనమాట. ఇంకెందుకది, దానివల్ల ఏం ఉపయోగం? ఏదన్నా ఒక పని చెబితే చక్క 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 చురుగ్గా చెయ్యాలి. జాడ్యము అంటే జడత్వము, చురుకుతనము లేకపోవుట, మందకొడితనముతో చెయ్యుట. కాఫీ చెబితే 6 కాఫీ తెమ్మంటే 7 తెస్తే దానికి జాడ్యం అని పేరు. దానికి వ్యతిరేకం అజాడ్యం, చకా చకా చురుగ్గా చేయుట. హనుమంతుడు ఎప్పుడూ చురుకుగా పనిచేస్తాడు. చెప్పామా చెంగుని దూకెళ్ళి చేస్తాడు. అలాగా అండి చెప్పారా అండి అమ్మ అని లేవడం. హనుమంతుడిని మనం తలుచుకుంటే మనకి కూడా అజాడ్యం, చురుకుతనం ఇస్తాడు. ఇంకా చివరిది వాక్పటుత్వం. హనుమంతుడు అద్భుతంగా మాట్లాడతాడు, అందువల్ల ఆయన్ని తలుచుకుంటే మనకు కూడా వాక్పటుత్వం వస్తుంది. అవతల వాడికి అర్థమయ్యేలాగా స్పష్టముగా సూటిగా చకచక పలుకుతాం. ఇవన్నీ హనుమంతుడి స్మరణ వల్ల వస్తాయి. కిష్కింధాకాండలో 2 గొప్ప శ్లోకాలు ఉన్నాయి. రాముడు లక్ష్మణుడితో పాటు ఋష్యమోక పర్వతం దగ్గరకు వచ్చాడు. ఋష్యమోక పర్వతం అంటే ఇప్పుడు మనకి దాని పేరేంటంటే విజయనగరం, హంపి విజయనగరం ఉంది కదా కర్ణాటకలో, అక్కడే ఉంది ఋషభ పర్వతం అంటే. ఏమండి సూర్యబాబు గారు, కర్ణాటకలో మనం బళ్ళారి కదా పెడుతున్నాం, బళ్ళారి తర్వాత హొసపేట కదా, వచ్చే సంవత్సరం బళ్ళారిలో సుందరకాండ మీద ఒక సప్తాహం పెట్టారు. ఏడేటో ఆయనకి తెలియాలి, ఎందుకంటే ఆర్గనైజర్ ఆయనే కనుక నేను సూర్యబాబు గారి మీద పూర్తిగా ఆధారపడిపోయాను. సూర్య అంటే పండితుడు కాబట్టి ఈ పండితుడు ఆ పండితుడికి ఈ ఎంగేజ్మెంట్లో ఆయన ఆయన చేతిలో పెట్టారు. బహుశా జూలైయా జూనా, జూన్ 16 మొత్తం జూన్లో ఆ బళ్ళారికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో హంపి విజయనగర క్షేత్రం ఉంటుంది. పంపా సరస్సు మతంగ మహర్షి ఆశ్రమం, శబరి యొక్క గుహ, ఋష్యము ఒక పర్వతం, ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒక రాత్రి మేము శబరి యొక్క ఆశ్రమం, మతంగ మహర్షి ఆశ్రమం హోటేలండి. మతంగ మహర్షి ఆశ్రమంలో మతంగుని శిష్యురాలు శబరి అక్కడే రాముడికి పళ్ళు పెట్టింది. అక్కడ పంపా సరస్సు ఉంటుంది. ఆ పంపా సరస్సులో కలువు పువ్వులు తామర పువ్వులు ఉంటాయి. ఆ తామర పువ్వులు ఉన్న చోట రాత్రి పడుకున్నాం. ఘుమ 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 ఒకటే వాసన అండి అక్కడ సువాసన. ఆ సువాసన ఇంక దేనితో పోల్చలేం కానీ, కాకపోతే మేమున్న రోజులు మేము ఏనాటి మాట 2004 మాట చెబుతున్నాను, 2004 2003లోనో రాత్రి పడుకున్నాం. మా మేంచి మెత్త మెత్తగా ఏవో పెడుతూ ఉండేవి, ఏమిటి బుస్సులు తాచుపాములు అలా మీద నుంచి వెళ్ళిపోయి ఎవరికి అపకారం చేయవు. నా మేంచి కనీసం 10-15 పాములు వెళ్ళాయి, నేను అలా పడుకున్నాను. పక్కనున్నవాడు మాత్రం అడిగిపోయి మధ్య మధ్యలో లేచేవారు, అన్ని పాములు అక్కడ. అందుకనే ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు నాకు ఆ ఒడ్డును పడుకుంటే బాగుంటుందని కాసేపు ఆ సరస్సు దగ్గర పడుకున్నాం. కానీ అప్పట్లో అన్ని పాములు ఉండేవి, ఇప్పుడు ఈ మనుషులు ఎక్కువైపోయాక పాములు ఎక్కడ బతికేయలేండి. మనిషి ఎక్కువైపోయాక వాడు ఎక్కడ దేన్ని బతకనివాడు, కోతుల్ని బతకనివాడు, పాముల్ని బతకనివాడు, దోమల్ని బతకనివాడు, భామల్ని బతకనివాడు, వాడిని వాడే బతకనివాడు చివరికి. కానీ అప్పట్లో అన్ని పాములు ఉండేవి. ఈ పాముల్లో కొన్ని నల్లతాచు పాములు మినపసున్ని వాసన వస్తాయి వాటి దగ్గర నుంచి అనమాట. మినపసున్ని మంచి సున్నిపిండి ఉంటుంది కదా, సున్నుండలని చుట్టేవారు. డాల్డా కాకుండా నేతితో, కమ్మని నేతితో చుట్టిన సున్ని ఉండ తింటే ఆహాహా స్వర్గానికి బెత్తడి దూరానికి వెళ్ళినట్టు ఉండేది పూర్వం అనమాట. అటువంటి సున్నుండ వాసన వస్తుంది అనమాట అక్కడ, చాలా బాగుంటుంది ఆ వాతావరణం. అక్కడ ఋషభ పర్వతం మీద చాలా కాలం సుగ్రీవుడు ఉన్నాడు. కారణం ఏమిటంటే వాలి అంటే వాడికి భయం కనుక, వాలికి సుగ్రీవుడికి తగాద వచ్చింది. దానితో వాలిని సుగ్రీవుడు తన్ని తరివేశాడు. సుగ్రీవుడు మొత్తం ప్రపంచమంతా తిరిగి 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 ఎక్కడికెళ్ళినా వాలి వెంటబడుతుంటే ఇక బతకడానికి చిత్త చివరిగా మళ్ళీ ఋషభముఖం దగ్గరికి వచ్చాడు. దానికి ఒక కారణం ఉన్నది. పూర్వం ఈ ఋషభముఖ పర్వతం మీదే మతంగ మహర్షి ఆశ్రమం ఉండేది. తర్వాత ఆశ్రమం పంపా సరస్సు దగ్గరికి మార్చుకున్నాడు ఆయన. ఋషభముఖ పర్వతం మీద మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఆయన తపస్సు చేసుకుంటున్న రోజుల్లో ఒక రోజున దుందుభి అని పేరు కలిగిన ఒక రాక్షసుని సంహరించాడు వాలి. ఆ తర్వాత ఆ కళేబరాన్ని ఎడంకాలతో ఎత్తి తన్ని విసిరేశాడు. ఎడంకాలతో తన్నట్టు దుందుభి శరీరాన్ని, వాడు దున్నపోతు రూపంలో ఉండేవాడు. వాడిని ఒక్క తన్ను తన్నితే ఎక్కడో చచ్చిపోయిన వాడి కళేబరం వచ్చి మతంగ మహర్షి ఆశ్రమం మీద పడింది. ఆ రక్తం ఆశ్రమం అంతా పడిపోయింది. జపం చేసుకుంటున్న మతంగ మహర్షి శరీరం మీద కూడా ఈ దుందుభి శరీరం మీద నుంచి వచ్చిన రక్తంతో అపవిత్రమైపోయింది. దాంతో మతంగునికి ఆగ్రహం కలిగింది. ఒరే నీకు ఎంత పరాక్రమం ఉన్నా రాక్షసుల్ని చంపాలి, ఆ శవాన్ని ఎక్కడన్నా పారేయాలి, కళేబరం ఎత్తి నా ఆశ్రమం మీదకి విసురుతావా, నా ఆశ్రమం అపవిత్రం చేస్తావా, నీకెంత కండ కావరమా, కాబట్టి నీకు ఇదే నా శాపం, ఈరోజు నుంచి నువ్వు ఈ కొండ మీదకి అడుగు పెట్టావా నీ తల పగిలి చచ్చిపోతావని చెప్పించాడు. నిజానికి దుందుభి ఆ పని చేయడం, మతంగ మహర్షి చెప్పించడం ఇదంతా భగవంతుని సంకల్పం. నిజంగా దుందుభి శరీరాన్ని ఆయన విసరకపోతే, మతంగ మహర్షికి కోపమే రాకపోతే పాపం సుగ్రీవుడికి రక్షణేదండి. కాబట్టి మతంగ శాపం వల్ల వాలి ఆ కొండ మీదకి మాత్రం అడుగు పెట్టేవాడు కాదు, అడుగు పెడితే చస్తాడు కనుక. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉంటేనే వీడికి రక్షణ. అందుకని సుగ్రీవుడి చివరికి అక్కడ ఇక్కడ తిరిగి ఆంజనేయుడితో జాంబవంతుడితో మొత్తం నలుగురితో కలిసి అక్కడ మకాం పెట్టాడు. నలుగురు మంత్రులతో సేవకులతో ఆ కొండ మీద ఉండేవాడు. ఇంతలో రాముడు శబరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఋషభముఖ పర్వతానికి బయలుదేరాడు. ఋషభముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు. ఆయనతో స్నేహం చేసుకుంటే నీకు శుభం కలుగుతుందని కబంధుడు చెప్పాడు. అందుకనే ఈయన అక్కడికి వస్తున్నాడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి వాళ్ళ కోదండాలు చూచి సుగ్రీవుడు వణికిపోయి పర్వతం మీద అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టాడు. ఓరి బాబోయ్, ఆ ఇద్దరు ఎవరో మహావీరులు, ఆజానుబాహులు, మంచి అద్భుతమైన స్ఫురద్రూపం కలిగినటువంటి వాళ్ళు. నన్ను చంపడం కోసం వాలి వీళ్ళిద్దరినీ పంపాడేమో, వాలి ఇక్కడికి రాలేడు కాబట్టి వాళ్ళ బదులుగా వాలి బదులుగా వీళ్ళిద్దరూ వస్తున్నారేమో, వాళ్ళ చేతుల్లో ఉన్న బాణములు చాలా గట్టివి, ఒక్క బాణంతో కొడితే చచ్చిపోతానని వణికిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టట. వాలి పేరు చెబితే ఆయన గుండెల్లోకి భయం వాలిపోయేది, అంత భయపడిపోయాడు వాడు. సుగ్రీవుడికి అంత భయం కలిగించాడు వాలి అనే శబ్దం వింటే చాలా నిద్రపట్టేది కదండి పాపం. దాన్ని బట్టి వాలి ఎంత బలవంతుడు ఆలోచించండి. అప్పుడు హనుమంతుడు వచ్చి, తొందరపడి ఎందుకు పరిగెడతావు, వాళ్ళ ముఖాలు చూస్తే క్రూరుల్లో అనిపించట్లేదు, మహాత్ములు, జ్ఞానులు, వీరులు, బహుశా వాళ్ళు ఏదో పని మీద వస్తున్నారేమో. ముందు ఆ శత్రువో మిత్రువో తెలుసుకోకుండా కంగారు పడితే ప్రమాదం, ఒక వ్యక్తిని చూడగానే కంగారు పడితే గుండెపోటు చచ్చిపోతాం, కాబట్టి నేను మారు వేషంలో వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళెవరో తెలుసుకుంటాను అని వెంటనే ఒక బ్రహ్మచారి వేషం, ఒక సన్యాసి వేషం వేసుకుని రాముడు ఉన్న చోటుకు వచ్చాడు. రాముడు నీలంగా ఉన్నాడు, లక్ష్మణుడేమో ఎర్రగా ఉన్నాడు. రాముడికి కోదండం ఉంది, లక్ష్మణుడికి కోదండం ఉంది. ఇద్దరు జటాజోటాలు ధరించారు, నారవస్త్రాలు ధరించారు, మెడలో రకరకాలైనటువంటి పూసలు, రుద్రాక్షలు లాంటివి ఉన్నాయి. ఆజానుబాహులు వాళ్ళు. ఆజానుబాహు అంటే ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళని ఆజానుబాహువులు అంటారన్నమాట. జానువు అంటే మోకాలు. ఈ ప్రాంతమును, ఈ మోకాలుని సంస్కృతంలో జానువు అంటారు. ఈ చేతులు కనుక వీటికి తగిలితే వాడిని ఆజానుబాహువు, మోకాళ్ళకు తగులుతున్న చేతులు కలవాడు అని అర్థం. కానీ తెలియక చాలామంది పొడుగ్గా ఉన్నవాడిని ఆజానుబాహు అంటున్నారు. పొడుగ్గా ఉంటే వాడిని ఆజానుబాహు అనకూడదు, లంబ శరీరుడు అనాలి. మళ్ళీ మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, అయితే పద్మాకర్ గారు మీ చెయ్యి మీ మోకాలకు తగిలింది కాబట్టి మీరు కూడా ఆజానుబాహువులు అని. కూర్చున్నప్పుడు కాదు అక్కయ్య గారు, నిలబడినప్పుడు మన చేతులు మోకాళ్ళకి తగిలితే అప్పుడు వాడిని ఆజానుబాహువు అంటారనమాట. ఉపన్యాసం అయ్యాక మీరు లేచి నిలబడతారు కదా, అక్షతలు వేయించుకోవడానికి వచ్చే ముందు మీ చేతులు ఒకసారి నిలబడ్డాక తగిలించుకుని చూడండి. మీ చేతులు మోకాళ్ళకి తగిలితే నా దగ్గరికి రండి, అక్షతలతో పాటు ఈ దండవాడి మెడలో వేసి దండం పెడతాను. ఎందుకంటే నాకు చాలా కాలం నుంచి ఆజానుభవులు ఏమైనా ఉన్నారేమో చూడాలని ఉంది. మీలో ఎవరైనా ఉంటే అలాంటి రాముడి లాంటి పుణ్యాత్ములు రండి, వాళ్ళకి ఇంకో గారి ఎక్కువ వేయించి ఏర్పాటు చేయిస్తాను. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా గుప్త నా మాట వింటాడని ఇంకా కొంత నమ్మకం ఉంది. గురువు గారి మాట మాత్రం వింటాడని నా నమ్మకం. ఆయన వినకపోయినా ఆవిడ ఉండనే ఉంది పాశుపతాస్త్రం. కాబట్టి ఎవరైనా సరే ఆజానుబాహులు ఉంటే వాళ్ళకు రెండు బజ్జీలు, బుజ్జి బజ్జీలు, లేక ఏ పెసరట్లో వేయిద్దాం. ఒక్క రాముడు లక్ష్మణుడు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని మాత్రం నా అదృష్టవశాత్తు నేను చూశాను, ఎక్కువ మంది ఉండరు. అలా ఉంటే వాళ్ళు కూడా మహాత్ములే కదా. అలాంటి వాళ్ళని చూడగానే హనుమంతుడు వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు. ఇక్కడ దొరుకుతారు ఎవరైనా. ఎందుకని, నిజంగా ఈయన సన్యాసి అయి ఉంటే కాషాయ అంబరదారి అయితే రాముడికి లక్ష్మణుడికి నమస్కరించడు. సన్యాసులు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నమస్కరించకూడదు. అయినా నమస్కరించారు. హనుమంతుడు ఎందుకు దండం పెట్టాడంటే రాముడి ముఖం చూడగానే ఆయన పరమాత్మని అర్థమైపోయింది, అందుకని నమస్కరించాడు. కాబట్టి ఈ వచ్చినవాడు కాషాయాంబరధారి, కానీ కాషాయధారి కాదు అని అర్థమైంది ఆయనకి. ఆ తర్వాత హనుమంతుడు, మహాత్ములారా మీరెవరు, పొడువైన శరీరంతో ఆజానుబాహులుగా ఉన్నారు, విల్లు ధరించారు, మంచి తేజస్సులు, నేను సుగ్రీవుడు అనేవాడికి సేవకుణ్ణి, మంత్రిని, మిత్రుణ్ణి. మా సుగ్రీవుడు వాలికి భయపడిపోయి ఋషిముఖ పర్వతం మీద మకాం పెట్టి మిమ్మల్ని చూచి భయపడుతున్నాడు అని రకరకాలుగా సంభాషించి తన చరిత్ర చెప్పి మీరెవరు ఏమిటని అడిగాడు. ఇంతసేపు హనుమంతుడు మాట్లాడాక హనుమంతుడికి సమాధానం ఇవ్వకుండా రాముడు లక్ష్మణుడికేసి తిరిగి, లక్ష్మణ ఈ వచ్చినవాడు ఎటువంటి వాడో నేను చెబుతున్నాను వినన్నట్ట. హనుమంతుడితో మాట్లాడట్లా, లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. పైగా హనుమంతుడికి సర్టిఫికెట్ ఇస్తూ పొగుడుతూ మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామ వేద విదుషః శక్తుమేవం విభాషితు. ఇతడు ఋగ్వేదములో పండితుడు, ఋగ్వేదంలో ఆరితేరినవాడు. యజుర్వేదము కంఠస్థం చేశాడు, సామవేదంలో పండితుడు. ఈ మూడు వేదములలో ఇతడు విద్వాంసుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడడం అన్నాడు. ఎలా కనిపెట్టాడు చెప్పండి? ఋగ్వేదం చదువుకున్నవాడు ఏం చెప్పినా ఆర్డర్లో చెబుతాట, క్రమంలో చెబుతాట. అంటే ముందుది వెనక్కి, వెనక్కి ముందు ఇది కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది డీవియేట్ అయితే మళ్ళీ వెనక్కి రాలేదు కర్మ. చివరికి వాడు ఏం చెబుతున్నాడో వాడికే తెలియదు, ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు. దానికి అసంబద్ధ ప్రలాపం అని పేరు, అది ప్రమాదం మనకి. ఒక్కొక్క వ్యక్తి తాను చెప్పాలనుకున్నవి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక క్రమంలో చెబుతాడు, ఆర్డర్లో చెబుతాడు. ఇలా క్రమం తప్పకుండా చెప్పాలంటే వాడు ఋగ్వేదం బాగా చదువుకున్న పండితుడు అయి ఉండాలి. ఋగ్వేద పండితుడు మాత్రమే క్రమం తప్పకుండా మాట్లాడతాడు. కాబట్టి ఇతడు క్రమం తప్పకుండా మాట్లాడాడంటే ఋగ్వేదములో బాగా ఆరితేరినవాడు. ఇక రెండోది, యజుర్వేదం కంఠస్థం చేశాడు కాబట్టి ఇలా మాట్లాడాడు అన్నాడు ఆయన. యజుర్వేదం కంఠస్థం చేసిన వాడు ఎలా మాట్లాడతాడు? దానికి కొలబద్ద ఏమిటి అంటే, యజుర్వేదము చదివిన వాడు ఏమి చెప్పినా సూటిగా చెబుతాడు, స్పష్టంగా చెబుతాడు, అర్థం కాని భాష మాట్లాడట. కొంతమంది చెబితే ఏమర్థం అవుతుందండి, వాడు ఒక అరగంట మైకులో మాట్లాడతాడు, ఆఖరిని ఏం మాట్లాడాడంటే వాడికి తెలియదు, విడిగాడు అంటాడు. అందులో నాకు ఒక్కొక్కసారి కొందరు చెబుతూ ఉంటే అంచేత ఇంచేత ఈ రెండు తప్పి కూడా అర్థం కావు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మనం ఏం చెప్పినా అవతల వాడికి సూటిగా ఎక్కాలి, స్పష్టంగా అర్థం అవ్వాలి, మళ్ళీ ఏమాత్రము అర్థం కాకుండా ఉండకూడదు. హనుమంతుడు ఏం చెప్పినా రాముడికి అర్థమైందన్నమాట బాగా. ఇది యజుర్వేద లక్షణం. ఋగ్వేదం వల్ల క్రమం తప్పకుండా మాట్లాడాడు, యజుర్వేదం చదవడం వల్ల స్పష్టముగా అర్థమయ్యేలాగా సూటిగా చెప్పాడు. ఇంకా సామవేదంలో పండితుడేతడు అని ఎలా చెప్పాడంటే, సామవేదం చదువుకున్నవాడి కంఠం పరమ మధురంగా ఉంటుంది, మామూలు మాధుర్యం కాదు. సామవేదం చదువుకున్నవాడి గొంతు ఎంత బాగుంటుందో, శ్లోకాలు చక్కగా చదువుతాడు, చెప్పే దాంట్లో సంగీత ధ్వని ఉంటుందన్నమాట, ఏదో వచనం చెప్పినట్టుగా దడదడా చెప్పడం కాకుండా. కాబట్టి ఇతడు సామవేదములో పండితుడు. ఇతని కంఠస్వరాన్ని బట్టి మాధుర్యాన్ని బట్టి కనిపెట్టాను. లేకపోతే ఇలా మాట్లాడడు అని రాముడు అన్నాడు అంటే, హనుమంతుడు నిజంగా ఆ మూడు వేదాల్లో ఎంత కృషి చేసిన పండితుడు ఒకసారి అర్థమైపోయిందా? ఈ సర్టిఫికెట్ యూనివర్సిటీలు ఇవ్వలేదు, రాముడనే యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్. ఇప్పుడు రెండవ శ్లోకంలో మళ్ళీ ఏం చెప్పాడు? ఇక్కడేమో వేద పండితుడు అన్నాడు, ఇప్పుడు మూడోసారి మళ్ళీ రెండో శ్లోకంలో ఏం చెప్తున్నాడు అనమాట? నూనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధాశ్రుతం బహు వ్యాహరతానేకించి తపశబ్దితం అన్నాడు. ఇతడు వ్యాకరణమును కృత్సనం సంపూర్ణముగా కొరత లేకుండా పిసరు కూడా విడిచిపెట్టకుండా వ్యాకరణం చదివాడు, పూర్తిగా వ్యాకరణం చదివాడు. ఎలా చెప్పాడు మళ్ళీ రాముడు ఇతడు వ్యాకరణ పండితుడని? ఇంతసేపు ఈ హనుమంతుడు మనతో మాట్లాడాడు చూసావు కదా, ఇన్ని మాటలలో ఒక్క శబ్దమైన వ్యాకరణ విరుద్ధమైన పదం ఉన్నదా, అపశబ్దం ఉందా? లేదు. అపశబ్దం లేకుండా వ్యాకరణ విరుద్ధంగా మాట్లాడకుండా వ్యాకరణ యుక్తంగా మాట్లాడాడు. కాబట్టి ఇతని మాటలను బట్టి ఇతడు సంపూర్ణముగా 9 వ్యాకరణములు చదువుకున్నాడు అని చెప్పాడు రాముడు. హనుమంతుని నామాలు ఉన్నాయి కదా, అష్టోత్తర శతనామములనే పేరుతో 108 నామాలు హనుమంతునికి ఉన్నాయి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఇలా 108 నామాలు. ఇందులో ఒక నామం ఏమిటి? ఓం నవవ్యాకృతి పండితాయ నమః. వ్యాకృతి అంటే వ్యాకరణం. నవవ్యాకృతి 9 వ్యాకరణములందు పండితుడైన హనుమంతునికి నమస్కారం అని అర్థం. 9 వ్యాకరణాలు చదువుకున్నాడు, కొత్త కొత్త వ్యాకరణాలు కూడా చదువుతాడని అర్థం. ఆయన ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంగ్లీషు చదువుతాడు, హిందీ చదువుతాడు, వ్రజభాష, అవధి భాష, అన్ని భాషల్లో చదువుతాడు ఆయన. ప్రతి వ్యాకరణం చదువుతాడు. ఇంకా వ్యాకరణంలో ఆయన్ని మించిన పండితుడు లేడు. అందుకే హనుమంతుడు మాట్లాడితే అపశబ్దములు ఉండవు. మనకేమో రాస్తే అపశబ్దం, చూస్తే అపశబ్దం, వెనకాతలు అయోధ్య దీర్ఘం ఉండాలి, అయోధ్య నగరం అంటాం, లేదా మూఢనమ్మకం అంటాం. మూఢ సంస్కృతం, నమ్మకం తెలుగు. మూఢనమ్మకం అపశబ్దం, అది మూఢ విశ్వాసం అనాలి, లేదా మూఢుని నమ్మకం అనాలి. ఇలా ఒకటి కాదు బాబో, ఈ తెల్లారు లేస్తే ఎన్ని బండభూతులు అనమాట. ఒక ఆయన పురాణంలో సీతమ్మ తల్లి అంటాడు. తల్లి అంటే ఏమిటి, అమ్మ అంటే ఏమిటి, సీతమ్మ తల్లి ఏంటంటే అసలు? ఇక రామాయణం మొదలు పెడితే ఎక్కడ చూసినా సీతమ్మ తల్లి. సీత అనేది సంస్కృతం, దానికి అమ్మాని చేరదు, సీతాంబ అనాలి. సీతాంబ వారు అని ఒకడు, సీతమ్మ అండం ఒకడు. పోనీ సీతమ్మ ఏదో బండబూతనుకుంటే పక్కన వెళ్ళి అమ్మ తల్లిట అంటే ఆ మనిషికి జీవితంలో వ్యాకరణంలో ఒక్క ముక్క రాదని అర్థం అనమాట. మీరేమో చమకలు కొట్టేసుకుని గొప్పట్ట 24 గంటలు ఎడతెరపి లేకుండా చెప్పేట, గడగడగడ చెప్పేసాడండి. ఏమిటి గడగడ చెప్పేది? అన్ని బండబూతులే, బాత్తు బాత్తుమే బూతులే. ఇలా అన్నానని అనుకున్నా, నేనేం అనుకోను. ఎందుకంటే మేము అనకూడదు, మీరు తప్పులు చదివినా పర్వాలేదు. పురాణం చెప్పేవాడు వ్యాకరణ విరుద్ధమైన భాష వాడకూడదు. అక్కడ ఏది తెలుగో తెలియదు, ఏది సంస్కృతమో తెలియదు, అందులో ఏది సమాసమో తెలియదు, ఏది సంధో తెలియదు. ఇలా ఇష్టం వచ్చినట్టు సీత అనే సంస్కృతానికి అమ్మ అనే తెలుగు కలిపి సీతాంబవారు అంటే అది మరి బూతు కాదు. ఇలాంటి బూతులు హనుమంతుని భాషలో ఉండవు గనక వ్యాకరణ పండితుడు అని స్వయంగా బల్లగొద్ది రాముడు చెప్పాడు. ఈ రామచంద్రుని యొక్క ప్రశంసలందుకున్న మహావిద్వాంసుడు హనుమంతుడు. అందుకే ఆయనను తలుచుకుంటే మనము కూడా సమస్తం పాండిత్యములు పొందుతాం, వాక్చాతుర్యం వస్తుంది, ఎడతెరపి లేకుండా గొంతు పట్టేయకుండా అనర్గళంగా మాట్లాడతాం. అర్గళము అంటే ఆగిపోయిన గొంతు అనమాట. ఒక్కొక్కడు మాట్లాడితే గొంతు ఆగిపోతుంది, ఏకధాటిని మాట్లాడలేడు. అలా ఆగకుండా మాట్లాడితే అనర్గళము అంటే కంఠంలో ఏ విధమైన ఇబ్బంది లేదు. వాడు టక్క 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 మాట్లాడగలుగుతాడు, ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాడు, ఊపిరి తీసుకోకుండా మాట్లాడగలుగుతాడు అని అర్థం అనమాట. అటువంటి వాక్పటుత్వం హనుమత్స్మరణాత్ భవేత్, హనుమంతుని స్మరణ వల్ల జీవులకు లభిస్తుంది. ఇన్ని ఇచ్చే హనుమంతుడు పరమసుందరుడు. ఆయన సౌందర్యం చూస్తే చాలట మనం పొంగిపోతాం. హనుమంతుడికి ఒక సుందరుడు అని పేరు. గణపతి హనుమంతుడు ఆకారాలు చూస్తే అందంగా ఉండకూడదని దానికి, కానీ వాళ్ళని చూస్తే మనకు ఆకర్షణ కలుగుతుంది. బొజ్జతో తొండంతో ఉన్నవాడిని చూస్తే మనకు ఆకర్షణ కలగాల? కలగదు. కానీ గణపతిని చూస్తే మురిసిపోతారట ఎవరైనా. అందుకని గణపతి సుందరుడు. హనుమంతుడు వానర ఆకారంతో ఉన్నాడు. వానరుణ్ణి చూస్తే ఆనందం ఎలా వస్తుంది అంటే హనుమంతుడిలో రూపం వానర రూపం, కానీ చూచిన వారికి ఆనందం కలిగించే రూపం కాబట్టి సుందర అన్నారు. సుతరాం అద్రియత ఇది సుందర. సుందర అంటే నిర్వచనం ఏమిటి? సుందర శబ్దమునకు నిర్వచనం డెఫినేషను మిక్కిలి సంతోష పెట్టునది అని అర్థం. సుతరాం అంటే మిక్కిలి, అద్రియత ఆకర్షించేది. హనుమంతుడి రూపాన్ని చూస్తే పదే 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 చూడాలి చూడాలి చూడాలనిపిస్తుంది, ఆయనతో తిరగాలనిపిస్తుంది. అంత ఆకర్షణీయమైన రూపం హనుమంతుని రూపం. అందుకని ఆయనకి సుందర అని పేరు. అంత గొప్పవాడు హనుమంతుడు. ఎందుకు ఈ రూపం వచ్చింది ఆయనకి? వానరుడికి అందం ఎలా వచ్చింది అంటే ఆయనే చెప్పుకున్నాడు, రామ 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 అని చెప్పించటం వల్ల రాముడి అందం నాకు వచ్చేసింది అన్నాడు ఆయన కొంతకాలానికి. రామనామాన్ని బాగా జపించండి. అందుకు ఇప్పుడు మొదలెట్టాడు, ఇప్పుడు ఆయన నెత్తి మీద జుట్టు ఊడిపోయింది. అందుకని పుల్లయ్య గారు ఏం చేశారు, నెత్తి మీద ఇలా పెట్టుకుని రామ 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 అనుకోమని నేను చెప్పినట్టుగా జుట్టు వచ్చి తీరుతుంది. భక్తితో అనుకుని జుట్టు కావాలనుకుంటే ఎందుకులేండి, గురువుగారు జుట్టు వస్తే మళ్ళీ దానికి నూనె పెట్టుకోవడం అదో రూపాయి ఖర్చు అనుకుంటే పక్కన పెడితే. కానీ మనస్ఫూర్తిగా మనం ఏదన్నా కోరుకుంటే మాత్రం వస్తుంది. కాకపోతే అంత రామనామం జపించుకుని బోడి జుట్టు కోసం వినియోగిస్తామా? అందుకని మోక్షం కోసం రామనామాన్ని వినియోగిస్తున్నాము. రామశబ్దం ఎంత గొప్పదంటే ఆకర్షణ తెప్పిస్తుంది, కోరిన కోరిక తీరుస్తుంది, ముక్తి ఇస్తుంది, ఆనందమిస్తుంది, సకల శుభాలని ప్రసాదిస్తుంది. రామ అనే శబ్దమునకి ఇక తిరుగు లేదుగాక లేదు. అందుకే జీవులు ఎప్పుడూ నిరంతరం రామ రామ అంటారు. ఆ రామశబ్దం వల్లే నేను ఇంత గొప్పవాడు అయ్యానన్నాడే. చిట్ట చివరిగా ఆయన గురువు కూడా అయ్యాడు. హనుమంతుడిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే హనుమంతుడు దాసుడు రాముడికి, మనకి ఆచార్యుడు గురువు, సీతాదేవికి గొప్ప సందేశం ఇచ్చిన దూత అయ్యాడు, రావణాసురుడికి భయం కలిగించే వీరుడయ్యాడు, దూత సేవకుడు వీరుడు ప్రభువు దైవం సమస్తమైన వ్యక్తి ఎవడన్నా ఉంటాడంటే ఒక్క హనుమంతుడిలో. ఇన్ని గుణములు ఎవరిలో ఉండవట? సేవకుడిగా ఉన్నవాడు రాజులు అవుతాడండి, రాజుగా ఉంటే సేవ చేయలేడు. పండితుడిగా ఉన్నవాడేమో సామాన్య పామరుడిగా ఉండలేడు, పామరుడిగా ఉంటే పండితుడిగా ఉండలేడు. భయం కలిగించేవాడు శాంతంగా ఉండలేడు, శాంతంగా ఉండేవాడు భయం కలిగించలేడు. కానీ ఈ పరస్పర విరుద్ధ లక్షణములన్నీ ఇముడ్చుకున్నవాడు హనుమంతుడు. సీతాన్వేషణ కోసమని వానరులంతా బయలుదేరారు, సముద్ర తీరం చేరారు. అక్కడ సంపాతి అనేవాడి ద్వారా లంకానగరంలో సీత ఉంది అశోకవనంలో అని తెలిసింది. అశోకవనం చెప్పలేదు కానీ లంకలో సీత ఉందని చెప్పాడు ఆయన. ఈ కొసమెరుపు చెప్పలేదులేండి ఎక్కడుందో. కాబట్టి సీత ఎక్కడుందో వాడికి తెలిసింది. ఆ తర్వాత పోయి మిగతా ఉపకారం చేయకుండా సంపాతి ఎగిరిపోయాడు. సముద్ర తీరానికి వానరులు వచ్చారు. సముద్రం చూస్తే మహాభయంకరంగా ఉంది, అది హిందూ మహాసముద్రం, అది పైగా మామూలు సముద్రం, అది రామేశ్వరం దగ్గర అంత పెద్ద మహాసముద్రం దాటి ఎక్కడో ద్వీపంలో ఉన్న లంకకి వెళ్ళి సీతని వెతకాలి. దాంతో వానరులంతా మనం ఎక్కడ పెడతామండి అనుకున్నారట. ఒక ఆయన లేచాడు, నేను 10 యోజనములు ఎగిరి దూకగలనండి, కానీ సముద్రం 100 యోజనములు దాటితే కానీ లంకకు వెళ్ళలేం. ఓ 10 యోజనాలు దాటిన తర్వాత మధ్యలో పడి చచ్చిపోతాడు కదా మరి, కాబట్టి నా వల్ల కాదన్నట్ట. దానివల్ల ఏం ఉపయోగం లేదు. టికెట్ రైల్వే టికెట్ 1000 రూపాయలట, వీడి దగ్గర 10 రూపాయలు ఉన్నాయట. ఏమిటి ఉపయోగం? 10 రూపాయలు ఉన్నాయండో, కానీ టికెట్ 1000, వాడు 1000 ఇస్తే కానీ టికెట్ ఇవ్వడం. ఇప్పుడు 100 యోజనములు దాటాలంటే నేను 10 యోజనాలు దాటుతానంటే ఏం ఉపయోగం? ఒకళ్ళు వేసి 20 అన్నాడు, ఒకడు 30 అన్నాడు, ఒకడు 40 అన్నాడు, ఒకడు 50 అన్నాడు. ఎవడికి వచ్చింది, వాడు వేలం పాట పెంచినట్టుగా పెంచారట. చివరికి జాంబవంతుడు లేచి, ఒకప్పుడు నేను చాలా యువకుణ్ణి సర్వీసులో ఉన్న రోజుల్లో, ఇప్పుడు రిటైర్ అయిపోయాను, ఆ రోజుల్లో వామనుడు చుట్టూ తిరిగట్టు 3 సార్లు అయిన. మీరు ఎప్పుడో భాగవతంలో విన్నారు కదా, వామన చరిత్రలో వామనుడు విజృంభించి లోకాలు ఆక్రమిస్తూ ఉంటే జాంబవంతుడు ఆయన చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అంత బలం కలిగిన వాడు. కానీ ఇప్పుడు పింఛన్ పుచ్చుకుంటూ టెన్షన్గా నెలకెంతని ఇంట్లో కూర్చున్నాడు. అందుకని నేను రిటైర్ అయిపోయాను. ఒకప్పుడు బాగా నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు పాపం వాళ్ళంతా ఇక్కడ యాత్రకు వచ్చారు, ఇప్పుడు 1st ఫ్లోర్ కూడా ఎక్కలేకపోతున్నారు. ఏం చేస్తాం, కాలప్రభావం అది, వయస్సును ఎవరూ ఏం చేయలేం కదండి. అందుకని కాలు ఓహి దురతిక్రమ అంటాడు వాల్మీకి పదే పదే. ఒకప్పుడు వాళ్ళు యౌవనంలో ఉన్న రోజుల్లో పరుగు పరుగును వెళ్ళారు, ఇప్పుడు పరుగు పరుగును వెళ్ళలేరు. అందుకని వాళ్ళు ఆక్షేపించకూడదు మనం, ఇది కాలప్రభావం అనుకోవాలి, గౌరవించాలి, వీలుంటే సేవ చేయాలి. జాంబవంతుడు ఏమన్నాడంటే, ఆ రోజులు వేరు, వామనుడి చుట్టూ తిరిగిన వాడిని, ఇప్పుడు 90 యోజనముల కంటే ఎక్కువ వెళ్ళలేనారు. కానీ తక్కిన వాళ్ళంతా అదేమిటి తాతయ్య, మేమంతా ఉండగా యువకులు నువ్వు వెళ్ళడం ఏమిటి, ముసలాడు బాగుండదు, నువ్వు ఇక్కడే కూర్చో, కావాలంటే నీకే మేము కంచంలో అన్నం పంపిస్తాం, నువ్వు మాత్రం కూర్చుని ఎగరద్దు అన్నారు. పాపం జాంబవంతుడు పక్కన ఉన్నాక ఇప్పుడు అంగదుడు లేచాడు యువరాజు, నేను 100 యోజనములు చెంగు దూకి సముద్రం లంకకి వెళ్ళగలను, కానీ వెంటనే తిరిగి రాలేను, యువతల నుంచి అవతలకు వెళ్ళగలను. ఓ నెల్లాళ్ళు లీవ్ పెట్టి, మెడికల్ లీవ్ పెట్టి విశ్రాంతి తీసుకుంటే వెనక్కి రాగలను అన్నాడు ఆయన. ఈ నెల్లాళ్ళ తర్వాత వస్తే ఉపయోగం ఉందంటే అప్పటికే టైం అయిపోయింది, ఇంకొక రోజులో వాళ్ళు రాకపోతే సమయం అయిపోయింది అప్పటికే. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయిన లోపు వెళ్ళకపోతే శిరశ్ఛేదం, సుగ్రీవుడు శిక్ష విధిస్తాడు. ఒకవేళ గడువు దాటాకొస్తే మాత్రం ఏం చేయాలి, వాళ్ళు సీతని చూసి రావాలి. సీత జాడ లేకుండా వస్తే మాత్రం గడువు దాటాక రావడానికి వీలు లేదు. కాబట్టి ఈయన అక్కడ నెల్లాళ్ళు విశ్రాంతి తీసుకుంటే ఎలా మరి. అందుకని ఆ విషయం తెలుసున్న జాంబవంతుడు ఏమన్నాడో తెలుసినా, యువరాజా నువ్వు శతయోజన విస్తీర్ణ సముద్రం దాటనుగలవు, లంకకి వెళ్ళగలవు, తిరిగి రానుగలవు, కానీ మేమెంతమంది ఉండగా నాయకుడిని పంపకూడదు లీడర్ని, ఎంతమంది మేముండి చూస్తూ చూస్తూ నిన్ను పంపుతామా, కాబట్టి నువ్వు తగ్గు. ఇంతమంది ఇన్ని కబుర్లు చెప్పుకుంటున్నాం కానీ మూల కూర్చుని ఏమీ ఎరగనట్టుగా తన దారిని తాను జపం చేసుకుంటున్నాయని ఉన్నాడే వాడే అందరిలోకి గొప్పవాడు. వాడు తలుచుకుంటే ఇటువంటి సముద్రములు ఎన్నైనా అవలీలగా దూకి వెళ్ళగలడు, రానుగలడు. కాకపోతే తన బలం తనకి తెలియక ఏమి ఎరగనట్టుగా బుద్ధిమంతుడు అలా కూర్చుని ఉన్నాడు మూల. ఇలా మూల కూర్చున్న వాళ్ళలో చాలామంది బుద్ధిమంతులు ఉంటారండో, కొంతమంది, అందరూ అని చెప్పడానికి వీల్లేదు కానీ, కాకపోతే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియకపోవచ్చు. అలా హనుమంతుడు అక్కడే ఆ మూల కూర్చున్నవాడే ఈ పని చేస్తాడు అని జాంబవంతుడు ఆయన ఉత్సాహపరిచాడు. ఆ ఉత్సాహపరిచిన పవిత్ర ఘట్టాలతో మళ్ళీ రేపు ఉదయం యథాప్రకారంగా 10:30 కలుసుకుంటాం. ఇప్పుడు హారతి ఇస్తారు, రోజులేగా నేను ఇక్కడ కూర్చుంటాను, అక్షతలు వేయించుకుని వెళ్ళండి. రేపటి కార్యక్రమం ఏదైనా ఉంటే క్లుప్తంగా మీ మధురమైన మృదుమధురమైన కంఠంతో వారికి వినిపించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.